విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాని సంతు.
ఇజ్యాచ యాగభరణాత్ ఠోణీ క్షీణాలయేచయ మహాలయే క్షయం యాతి చితిస్తేన ప్రకీర్తితాని. ఈ యాగం చేయడానికి చాలా ద్రవ్యాలు అవసరం కదా, ఈ యాగద్రవ్యాలన్నింటినీ ప్రసాదించి యాగాన్ని రక్షిస్తోంది కాబట్టి విద్వాంసులు ఈ భూమిని ఇజ్యా అన్నారు. ఈ అల్లో ఈ రాసి జా రాసి యావత్తివాలి ఇజ్యా అని పేరు భూమికి. ఎందుకని యజ్ఞద్రవ్యాలు ప్రసాదిస్తోంది, యజ్ఞములు రక్షిస్తోంది, ఇంకా ప్రపంచ ప్రళయకాలంలో క్షీణిస్తుంది కాబట్టి క్షోణి అన్నారు. మహాప్రళయకాలంలో క్షయమై కనపడకుండా పోయి భూమిలో ఏ ప్రాణి లేకుండా చేసి సముద్ర జలాల్లో కలిసిపోతోంది కనుక క్షితి అన్నారు ఈ భూమిని. కశ్యప ప్రజాపతి సంతానం గనక ఒకప్పుడు పరశురాముడు ఈ భూమిని జయించాడు క్షత్రియ సంహారం చేసి 21 మార్లు, అప్పుడు ఈ భూమిని మొత్తం కశ్యపుడికి దానం ఇచ్చేశాడు. అప్పటి నుంచి భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. మంచి స్థిరత్వంతో మనం స్థిరంగా ఉండడంలో మరి భూమి మీద ఆవిడకే తెక్కు వచ్చిందంటే ఊ అందంటే మనం బతకం. ఎప్పటికప్పుడు మనల్ని స్థిరత్వంతో కాపాడుతోంది కనుక ఆమెను అచల అన్నారు. విశ్వమును భరిస్తోంది గనక ఈ తల్లి విశ్వంభర, మొత్తం ప్రపంచాన్ని ఈ తల్లే భరిస్తోంది. ఇంకా అనేక విధాలైన రూపాలతో విశ్వాలతో ఉంది ఈమె. అనంతమైనది ఈ తల్లి రూపం, అందుకే అనంత అన్నారు. ఒకప్పుడు పృథు చక్రవర్తి ఈమెను పరిపాలించాడు. శ్రీ మహావిష్ణు అవతారాల్లో పృథువు కూడా ఒక అవతారం చెప్పాం. వేణుడు అని ఒక మహారాజు ఉన్నాడు, వాడు ఇక్ష్వాకువంశంలో పుట్టాడు, పరమ దుర్మార్గుడు వాడు. వాడికి నాస్తికుడు, వేదాలు లేవన్నాడు, నేనే దేవుణ్ణి అన్నాడు. ఏ దేవతలే వాళ్ళు, నేనే దేవతని, విష్ణుస్వరూపుడే రాజు అంటే నేనే విష్ణువుని, మిగతా విష్ణువులు లేరన్నాడు వాడు. వాడు వెంటనే భూలోకంలో చాటింపేశాట. అయష్టవ్యం అదాతవ్యం అహోతవ్యం విప్రాహ అన్నట్ట. అంటే భూమి మీద యజ్ఞాలు చేయకూడదు, ఎవరికి ఏమి ఇవ్వకూడదు, దానం చేయకూడదు. గుళ్ళు లేవు, గోపురాలు లేవు, పుస్తకాలు లేవు, మస్తకాలు లేవు, ఎవరికైనా దానం చేస్తే నరికేస్తా అన్నాడు. ఆ అష్టవ్యం ఆ హోతవ్యం, దేవతలకు యజ్ఞంలో ద్రవ్యం వేయకండి, దానాలు చేయకండి అని బ్రాహ్మణోత్తవులకు చాటింపేశాడు. అందరూ కంగారు పడ్డారు, ఇదేమిటయ్యా ఇంత పాపం చేస్తున్నావు, సృష్టి అంతా వేదస్వరూపం, వేదం ఏం చెప్పింది, యజ్ఞాలు చెయ్యాలంది, దానాలు చెయ్యాలంది, పరలోకం కోసం బతకమన్నది, దేవతల్ని పోషించమన్నది, అది మానేస్తే పాపాత్ములు పెరుగుతారు, దొంగలు పెరిగిపోతారు, లోకం నశిస్తుంది, ధర్మం నశించిపోతుంది, నా మాట వినవయ్యా మహాత్మా అన్నారు. నేను విననన్నాడు వాడు. ఎవర్రా మీరు, మీకెవరు వేదాల్లో ఉన్నాయని చెప్పారు, అసలు ఆ వేదాలు కూడా మీరే రాసుకుని పొట్ట కోసం బతుకుతున్నారేమో దొంగలు మీరు. నేనే దేవుణ్ణి, పరిపాలించే రాజే ప్రత్యక్ష దైవం, లేనివాడు ఎవడికో ఇవ్వడం ఏంటి, నాకే పూజ చెయ్యండి, నన్నే గౌరవించండి, అన్నీ నాకే పెట్టండి అన్నాడు. మరొక్కసారి హెచ్చరిస్తున్నాం మహారాజా జాగ్రత్త అన్నారు వాళ్ళు. నువ్వేం హెచ్చరించినా సరే లెక్క చేయం, తంతాను అవసరమైతే ఊరిదేస్తాను మిమ్మల్ని అన్నాడు. ఇంక వీళ్ళు ఆలోచించి ఇలాంటి దుర్మార్గుడు పరిపాలిస్తే మొత్తం లోకం నశించిపోతుంది, నరకాలు వచ్చి పడతాయని నీళ్లు కమండలంలోంచి తీసి నువ్వు చచ్చిపోని చెప్పించారు. డామని చచ్చిపోయాడు, అందుకే వాడికి నరకం వచ్చింది. బ్రాహ్మణ శాపానికి గురైతే నరకం తప్ప వాడికి స్వర్గం రాదు. వాడు చచ్చి శవం పడిపోగానే దొంగలు విజృంభించారట. రాజు లేకపోతే దొంగలు ఇంకా పెరిగిపోతారు. పాపాత్ముడు చచ్చాడు కానీ లోకానికి రాజు లేడు, ఇప్పుడు ఇబ్బంది వచ్చిందని వెంటనే బ్రాహ్మణోత్తములు వాడి శరీరాన్ని చిలికారు, ఒక్కొక్క చోట నుంచి చిలికారు. చివరికి అందులోంచి దొంగలు పుట్టారు, నిషాదులు పుట్టారు, ఇలా ఎంతోమంది పుట్టారు. పృథువు యొక్క కుడి తొడ మధించాక అందులోంచి ఆ వేణుడి తొడలోంచి ఒక మహాపురుషుడు పుట్టాడు. విష్ణుమూర్తి ఆ రూపంలోంచి అంశతో పుట్టాడనమాట. వేణుడి తొడ నుంచి పుట్టాడు, శరీరం నుంచి పుట్టాడు, ఆయనే పృథువు అన్నారు. పృథు చక్రవర్తి విష్ణువంశ స్వరూపుడు. ఆ విష్ణుస్వ స్వరూపుడైన పృథువు పుట్టగానే బ్రాహ్మణోత్తములు, నాయనా నీ తండ్రి పాపాత్ముడురా, వాడిని శపించాం, వాడి శరీరం మధించాం, అందులోంచి పుట్టావు, నువ్వు సాక్షాత్ ఆది విష్ణువు అని మాకు తెలుసు, ప్రభు ఈ సింహాసనాన్ని అధిష్ఠించు, భూమి మీద దొంగలు పెరిగారు, ఇప్పటికే పాపాలు ఎక్కువైపోయి నీ తండ్రి వల్ల భూమి సస్యశ్యామలంగా ఉన్న భూమి నాశనం అయిపోయింది, పంటలు లేవు, వర్షాలు లేవు, లోక వల్లకల్లోలం అయిపోయింది, ఇక మేము ఎవరం కుదేలం అయిపోయి ఏడుస్తున్న సమయంలో, ఏమీ దిక్కు లేకుండా పోయిన సమయంలో యాగ సంరక్షణ కోసం నువ్వు వచ్చావు మమ్మల్ని కాపాడమన్నారట. ఆయన సరే అని భూపరిపాలన భారం అంగీకరించి యజ్ఞం చేయడానికి సంకల్పించాడు. యజ్ఞం చేద్దామంటే పాలు ఇవ్వడానికి ఆవులు లేవు, భూమి మీద ఎక్కడా పంటలు లేవు, ఎండిపోయి బీజాలు విత్తనాలు కూడా లేవు, విత్తనాలన్నీ లోపల దాచేసింది భూదేవికి మండిపోయి. ఈ పాపాత్ములు ఉండడం వల్ల విత్తనాలు దాచేసిందిట, పంటలు లేవు, నీళ్లు లేవు, కన్నీళ్లు తప్ప. అప్పుడు ఈయన భూదేవిని, అమ్మా భూదేవి ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ విత్తనాలు నీ భూగర్భం నుంచి బయటికి తీసుకురా, మా పాపాత్ముడైన వాడు వెళ్ళిపోయాడు, ఆ వేణుడు నేను వచ్చాను అని ప్రార్థించాడు. అయినా వినలా, వినకపోయేసరికి బాణం ఎక్కుపెట్టి బ్రహ్మాస్త్రం వేసి నిన్ను నాశనం చేసేస్తానని భూమి మీద ప్రయోగించబోయాట. వెంటనే భూదేవి ఈ గర్భంలోంచి ఒక గోరూపం ధరించి పారిపోయిందిట. నువ్వు ఏ రూపం ధరించి ఎక్కడికి పారిపోయానని అంతు చూస్తాను, బతిమాలితే విత్తనాలు ఇవ్వవా అంటూ బాణం ఎక్కుపెట్టి పృథు చక్రవర్తి దాన్ని వెంటబడ్డాడు. పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి, మహారాజా నువ్వు విష్ణు స్వరూపుడివి కాబట్టి నన్ను వెంటబడ తరమగలిగావు, నువ్వెవడో అర్థమయ్యింది, విష్ణువి స్వయంగా నా నాథుడివే బాబోయ్, నీకేం కావాలంటే ఇస్తాను, నన్ను క్షమించు అన్నదట. క్షమిస్తాను సరే, బాణం ఎక్కుపెట్టాను, ఇప్పుడు ఈ బాణం ఏం చెయ్యాలి, ఫలానా సముద్రంలో వేసి అక్కడ కొంతమంది పాపాత్ములు మీ నాన్నలాంటి వాళ్ళు ఉన్నారు అన్నది. వెంటనే దక్షిణ సముద్రంలో వేస్తే అక్కడ ఉన్న నీచులు మ్లేచ్చులు తెచ్చారట ఆ బాణానికి. అప్పుడు భూదేవి, మహారాజా ఒక దూడని తయారు చెయ్యి నువ్వు, ఎవరిని, ధర్మదేవతను దూడని చెయ్యి, ఆ దూడని నా దగ్గరికి పంపు, దూడ పాలు తాగుతుంది నా పొదుగులో, ఆ తాగిన వెంటనే మీకు పాలిస్తాను, ఏం కావాలనుకుని మీరు పాలు పెతికితే మీకు ఆ వస్తువులు వస్తాయి అన్నది. వెంటనే ధర్మదేవతను ఒక దూడని చేసి వదిలేరు, ముందెప్పుడు దూడ పాలు తాగితేనే ఆవు పాలిస్తుంది, లేకపోతే ఇవ్వదు అంచేత ధర్మం పాలు తాగాక అప్పుడు పృథు చక్రవర్తి వచ్చాడు. బ్రాహ్మణోత్తములారా, మీకేం కావాలో ముందు మీరు పితుక్కోండి అంటే మాకు యజ్ఞములు మంత్రశాస్త్రములు కావాలని పితికారు. వెంటనే వాళ్ళకి యజ్ఞాలు మంత్రశాస్త్రాలు అందాయి. వెంటనే రైతులు పిలిచాడు, మాకు మినుములు కావాలి, మాకు పసుపు కొమ్ములు కావాలి, మాకు పప్పులు కావాలి, మాకు అవి కావాలని వాళ్ళు బీజాలు పితుక్కున్నారు. అలాగే ఎవరికి కావాల్సిన వాళ్ళు అలా పితికారు. భూమి మీద మళ్ళీ ఔషధాలు వచ్చాయి, భూమి మీద పంటలు వచ్చాయి, జలాలు వచ్చాయి, గోవులు వచ్చాయి, పాలు వచ్చాయి, యజ్ఞ ద్రవ్యాలు వచ్చాయి, దర్భలు వచ్చాయి, అన్నీ అలా భూదేవి మళ్ళీ వాళ్ళకి పాల రూపంలో అందించింది. తిరిగి భూమి మీద పంటలవి మొదలయ్యాయి. ఆ రకంగా ఆనాడు పృథు చక్రవర్తి ఆ భూమిని పిండి ఔషధాలు పంటలు బయటికి తీసి ఈ భూమిని పాలించాడు. ఆ క్షణమే ఆ పృథువు పితక్గానే పాలు పృథివీ అని పేరు పెట్టారు భూదేవికి. అందుకే భూదేవికి పృథివీ అని పేరు అన్నమాట. మునీశ్వర విస్తృత రూపంతో ఉంటుంది ఈ భూదేవి, మొత్తం మహావిశాలం ఈ రూపం. ఆ భూరూపం ఎవరికి ఎప్పటికి కూడా అర్థం కాదు. అందుకే భూమిని మహీ అంటే మహత్తరమైనది, గొప్పది అని అర్థం, మహీ అని స్తోత్రం చేశారు. నారదుడు ఇవన్నీ విని పులకించిపోయి, ఆహా ఇదా భూదేవి చరిత్ర, భూమి మీద ఏ పాపాలు చేస్తే ఏ ప్రాయశ్చిత్తం చేయాలో ఆ భూస్తోత్రం అది కూడా చెప్పావు, నాకు ఆనందం. ఇక ఇప్పుడు భూచరిత్ర పూర్తయింది. గంగాదేవి మొదలైన వాళ్ళు శాపవశాత్తు భూమి మీద నదులుగా ప్రవహించారు. గంగా భవాని సరస్వతీదేవి పవిత్ర భారతవర్షంలో ఎలా అవతరించారో చెప్పు నాకు. ఇంచేత తులసి గురించి కొంచెం క్లుప్తంగా చెప్పే మన ప్రారంభంలో. ఇప్పుడు ఈ ప్రార్థనని మన్నించి భూదేవి గంగాదేవికి సరస్వతీదేవికి జన్మనిచ్చింది. ఆ గంగా సరస్వతులు నదీ రూపాలలో ఎలా ప్రవహించారో ఏమిటో ఆ ఉపాఖ్యానం చెప్పమనగానే నారాయణ ఋషి గంగా చరిత్ర చెప్పడం ముందు మొదలుపెట్టాడు. గంగా, సరస్వతి, లక్ష్మి విష్ణువు దగ్గర పరస్పరం ఉన్నప్పుడు శాపాలు పెట్టుకోవడం వల్ల నదులయ్యారు అని చెప్పాం. లక్ష్మీదేవి తులసి అయ్యిందని చెప్పాం. ఇప్పుడు ఆ గంగ నదిగా మారి భూలోకానికి ఎలా వచ్చిందో చెబుతున్నా. అత్యంత ప్రాచీన కాలంలో సూర్యవంశంలో సగరుడు అని ఒక రాజు పుట్టాడు. ఆయన తన తల్లి కడుపులో ఉండగా వాళ్ళ పినతల్లులు సవతులంతా కలిసి మాకెవరికీ సంతానం లేదు, ఈవిడొక్కతే సంతానం పొందుతోంది, రేపటి నుంచి వీడికి విలువ వచ్చేస్తుందని ఈ పిల్లాడిని చంపడం కోసం విషం పెట్టారట ఈ సగర మహారాజు గారి తల్లికి. విషం తిని కూడా వాడు చావలా ఆశ్చర్యం. వెంటనే ఆవిడికి ప్రసవం అయిపోయింది, పిల్లాడు పుట్టాడు. పిల్లాడు పుట్టేప్పుడు పిల్లాడితో పాటు పక్కన మాయా రక్తాలు వస్తాయే, అప్పుడు ఈ విషం బయటకు వచ్చేసింది. ఏకంగా విషం విరిగి పక్కకు వచ్చేసింది భూమికి. ఏకంగా వాడు ఎంత కారణ జన్ముడు, గరముతో పుట్టి కూడా వాడు బతికాడు కనుక స గరహ అన్నారు. గరము అంటే విషం అనమాట, సగరుడు అంటే విషంతో పుట్టినవాడు, చావు లేకుండా. ఆ రకంగా కారణ జన్ములు అలాగే పుడతారు. విషం తిన్నా వాడు బతుకుతారు, అమృతం తిన్నా యోగం బాగాలైతే డామం చేస్తారు. మొన్న మధ్యన వాడు యాపిల్ పండు తింటుంటే మొక్క వెళ్ళి ఊపిరి తిత్తులో చేరింది తెచ్చాడు. యాపిల్ పండు తింది అవడం ఏంటి కర్మ కాకపోతే. ఆ మధ్యన మరోడేవాడు పర్రు పర్రు అని చేపను అరగదీసి తింటుంటే చేపములు గొంతు కట్టం పడి తెచ్చాట. ఏం చెబుతాం అంటే తిని కొందరు తెస్తారు, విషం తిని కూడా కొందరు బతుకుతారు. ఇదిగో ఈ మహానుభావుడు అలా బతికాడు. ఆయనకి పుట్టిన తర్వాత మహాపరాక్రమవంతుడు తన రాజ్యాన్ని మళ్ళీ సంపాదించాడు. అయోధ్యా సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. సైభ్య, వైదర్భి అని ఇద్దరు భార్యలు సగర చక్రవర్తికి. శిబి చక్రవర్తి కూతురు సైభ్యని పెళ్లి చేసుకున్నాడు, విదర్భరాజు కూతురు వైదర్భిని చేసుకున్నాడు. ఈ సగర చక్రవర్తి సత్యస్వరూపుడు, సత్యం అంటే ఇష్టం, సత్యవాక్య పరిపాలనా ధురంధరుడు. అసత్యం ఎరగడు అసలు ఆయన, సత్యమే ఆయన భావం, సత్యమే ఆలోచిస్తాడు, సత్యధర్మ విచారుడు ఆయన, సత్యయుగోద్భవుడు, క్షత్రియోత్తముడు ఆయన. ఆయనకి సైభ్య అనే భార్య వల్ల అసమంజసుడు అని కొడుకు పుట్టాట, వాడు పెద్ద కొడుకు. రెండవ భార్య వైదర్భి, ఆవిడ కూడా పుత్ర సంతానం కోరి భర్త దగ్గరకు వచ్చింది. ఏమంటే నాకు సంతానం కావాలంటే శివుణ్ణి ఉపాసించమన్నట. వెంటనే ఆవిడ శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది, ఉపాసన చేసింది, ఆయన కరుణతో ఒక గర్భం ధరించిందిట. తన సవతికేమో పిల్లలు పుట్టారు, తనకి మాత్రం పిల్లలు పుట్టలేదని కడుపు మీదలా అనుకుందిట. వెంటనే అందులో చేత మాంసం పిండం పుట్టిందిట. ఆ పిండాన్ని చూసి ఏడ్చి శివుణ్ణి భక్తితో ధ్యానం చేసిందిట. ఏమిటి స్వామి ఇది, పరమేశ్వర భక్త వశంకరుడు అంటారు నిన్ను, కరుణాస్వరూపుడు అంటారు, అటువంటి సర్వలోకేశ్వరుడు నిన్ను స్తోత్రం చేసి ప్రార్థన చేస్తే పిండం పుడుతుంది, ఆ మాంసం పిండం ముద్ద పుట్టిందని ఏడ్చింది. అప్పుడు శివుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి వచ్చాడు. అమ్మాయి ఏడుస్తున్నావేమిటి అన్నట్టు ఇంటికి ఎదురుగుండా వచ్చి, అయ్యా పరమేశ్వరుడు కరుణాస్వరూపుడు, ఆయన ఉపాసించానండి, మరి ఎందుకో తెలియదు, దౌర్భాగ్యం నాది, ఏ పాపమో తెలియదు, ఇలా పొట్ట మీద కొట్టుకోగానే పిండం బయటకు వచ్చేసింది మాంసం ముద్ద, ఈ పిండంతో నేనేం బతుకుతాను, కొడుకులు పుడతారని ఆశతో ఎదురు చూస్తున్న నాకు చివరికి ఈ రక్తపు పిండం ముద్దగతయ్యిందండి అని ఏడ్చింది. బాధపడకమ్మా, పరమేశ్వర అనుగ్రహంతోటిగా నేను వచ్చాను అని ఆ పిండాన్ని 60,000 ముక్కల కింద కొట్టి ఒక్కొక్క దాన్ని పక్క పక్కన అలా అలా పెట్టి వాటి మీద ఆవు నెయ్యి తెప్పించాట. ఆవు నెయ్యి తెప్పించి ఓం నమశివాయ అని ఆవు నెయ్యి తలడం. అంతే, 60,000 పిండాలు భయంకరమైన పరాక్రమం కలిగిన రూపాలు ధరించాయి, మంచి అందంగా ఉంటారు పురుషులు, ఆజానుబాహులు, బలవంతులు తయారయ్యారు. 60,000 మంది కొడుకులు వచ్చారు. ఒక్క పిండం బయటకు వచ్చిందని బాధపడ్డావు, ఆ పిండం గండం గడిచి 60,000 పిండాలు అయింది, చూసుకో అమ్మా అన్నట్టు. ఇక చాలు బాబు అనే సంతానం ఇచ్చాడు ఆయన. పరమాత్మతో ఎలాకోవడమా, పక్క వాళ్ళ మీద ఈర్ష్యతో ఇక వాళ్ళకి ఎవరికి లేనంత సంతానం కావాలంటే ఇలాగే వచ్చి పడ్డారట. ఆనందపడిపోయింది ఆవిడ. అయితే మహారాజు గారు కనుక 60,000 మందికి రోజు భోజనాలు పెట్టి పోషించాడు. ఈ మామూలు మానవాడికి ఒక డజన మంది వస్తే దెబ్బకి వీడి తలకై పేలిపోతుంది దెబ్బకి మళ్ళీ. అందులో ఈ ఆధునిక కాలంలో ఒక్క కొడుకుని పెంచమంటే, ఒక్క కూతురిని పెంచమంటే చూడండి వాళ్ళు అతలాకుతలు అయిపోయినమాట. బాబోయ్ మా పిల్లాడు చంపేస్తున్నాడు అంటాం. రోజు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, పిల్లలు అలా చేస్తే ఇంక దానికి కూడా వెంగెట్టుకుంటే ఇంకేంటండి, పిల్లలు ఆడుకోకూడదు అంటే, క్రికెట్ ఆడకూడదు, బ్యాట్ ఆడకూడదు, గట్టిగా అన్నం తినమంటే తినేయాలి, ఆ అంటే ఆగాలి, ఊ అంటే ఊగాలట. వీడు మాత్రం ఇటు దగ్గర ఇద్దరు గోళీకాయలని గొట్టికాయలని ఇంట్లో ఇష్టం వచ్చాడు అలా చేశారు. అప్పుడు లేదు, మా పిల్లలు అలా చేస్తున్నారంటే రోజు పరిగెత్తుకుని బారులు తీరి రావడం అనమాట. పీఠానికి వచ్చేవాళ్ళంతా ఎక్కువ మంది పిల్లల గురించే, పిల్లలు అల్లరి చేయాలి లేకపోతే వాళ్ళకి చురుకుదనం లేక అనారోగ్యంతో ఉన్నట్లు లెక్క అనమాట. పిల్లలు ఏవో మందకొడిగా ఉంటున్నారంటే కడుపులో ఏదో తేడాయో లేకపోతే వాళ్ళు ఏదో అమాయకులు అయి ఉంటారని అర్థం. ఎప్పుడు అల్లరి చేసే పిల్లలు గొప్పవాళ్ళు, అలాగే వాళ్ళు ఒక స్థాయి దాట అల్లరి చేయకుండా మనం చూసుకోవాలి, అది నియమం. ఈ పిల్లలు మహారాజు గారి పిల్లలు చక్కగా 60,000 మంది పెరుగుతున్నారు. ఈ 60,000 మంది పుట్టాక పెద్ద భార్య సైభ్య కొడుకు అసమంజసుడు చాలా భయంకరమైన అల్లరి చేసేటవాడు. వాడే మామూలు క్రికెట్ ఆడాలను లేకపోతే పక్కింట్లోకి వెళ్ళాలి కాదు. ఆ ఊళ్ళో ఉండే పిల్లలందరినీ, చిన్నపిల్లల్ని ఆడుకుంటున్న పిల్లల్ని తీసుకెళ్ళడం, సరయు నదిలో వారేయడం. బాబోయ్ మా పిల్లల్ని ఏడుస్తుంటే పట్టించుకోవట్లేదట. దాంతో అందరూ కలిసి వచ్చి, ఏమండో కొన్ని 100 మంది పిల్లల్ని మీ అబ్బాయి తీసుకెళ్లి నదిలో బారేస్తున్నాడు మహారాజా అని మొరబెట్టారట. రాజుగారు ఆశ్చర్యపోయి, నా వంశంలో ఇలాంటి దౌర్భాగ్యుడు పుట్టాడా చీ అనుకుని, ఒరే నీకు రాజ్య బహిష్కరణ శిక్ష విధించారు పోరా అన్నట్ట అల్లరి తట్టుకోలేక. అమ్మయ్యా ఈ మాట కోసం ఎదురు చూస్తున్నానండి అన్నాడు వాడు. వెంటనే వెళ్ళి సరయు నదిలో పారేసిన పిల్లలందరినీ ఉమ్మని మంత్రం చదవని వాళ్ళంతా వచ్చేసారట. వాళ్ళందరినీ తీసుకొచ్చి రాజుగారికి అప్పగించి, మహారాజా నేను ఒక యోగిని, దురదృష్టవశాత్తు యోగభ్రష్టుండి మహారాజ వంశంలో పుట్టాను, మళ్ళీ నాకు రాజ్యం ఇచ్చి నరకంలో వారేస్తారేమో, తపస్సు చేసుకోకుండా యోగాభ్యాసం చేసుకోకుండా ఏడిపిస్తారేమోనని నేను ఈ అల్లరి చేశాను. నన్ను మీరు రాజ్య బహిష్కరణ శిక్ష విధించారు కనుక నేను వెళ్ళిపోతున్నాను. రాజుగారికి శిక్ష విధించే అధికారం ఉంది, వెనక్కి రమ్మనే అధికారం మీకు లేదు, నేను వస్తే తప్ప అంచేత పోతున్నాను పోయేటవాడు. ఆ అసమంజసుడు వెళ్ళాక, అయ్యో ఇలాంటి వాడిని చేతులారా పాడి చేసుకున్నానే అనుకున్నాడు రాజుగారు. ఆ అసమంజసుడికి ఒక కొడుకున్నాడు ఈ రాజ్య బహిష్కరణ విధించే సమయానికే. వాడికి అంశుమంతుడు అని పేరు అన్నమాట. అంశుమంతుడు పెరుగుతున్నాడు, మనవాడినే చూసుకున్నాడు జాగ్రత్తగా. ఇలా ఉండగా రాజుగారికి అశ్వమేధ యాగం చెయ్యాలి అని కోరిక కలిగింది. 100 అశ్వమేధయాగాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుంది, వాడు మహాపుణ్యాత్ముడు, అసలు అశ్వమేధయాగం చెయ్యని రాజు రాజే కాదు. అందుకని ఆయన ఒక మంచి గుర్రం తెప్పించాడు, ఆ గుర్రాన్ని అలంకరించాడు. ఏడాది పాటు భూమి అంతా గుర్రం తిరిగి వచ్చాక అప్పుడు యాగం చెయ్యాలి. కొడుకులు 60,000 మందిని పిలిచాడు. ఓ 60,000 మంది కుమారులారా, మీరంతా ఈ గుర్రం వెనకాతల బయలుదేరండి, అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను, దీన్ని జాగ్రత్తగా కాపాడండి అన్నట్ట. వాళ్ళు తండ్రికి నమస్కారం చేశారు, ఆ గుర్రాన్ని తోలుకుంటూ భూమండలం తిరిగారట. ఏ ఊళ్ళో అయినా ఆ గుర్రాన్ని ఎవడన్నా పట్టుకుంటే వాడు చావగొట్టి ఆ గుర్రాన్ని విడిపించాలి, అది అనమాట. ఏడాదిలోపు ఎవరు పట్టుకున్నా విడిపించవలసింది. వాళ్ళు ఆ గుర్రం వెంట తిరుగుతూ ఉంటే ఈలోపు ఇంద్రుడికి భయం కలిగింది. 60,000 మంది కొడుకుల మహాపరాక్రమ సహాయంతో ఈ చక్రవర్తి 100 అశ్వమేధయాగాలు కానీ పూర్తి చేశాడో, నాకు పోటీ అయిపోతాడు ఇంద్ర పదవికి, వీడితో చాలా ప్రమాదం, వీడు మహాశక్తివంతుడు అవుతాడు అనుకుని ఒకనాడు రాత్రివేళ ఈ కొడుకులు నిద్రపోతూ ఉండగా ఆ యాగాశ్వాన్ని పట్టుకుపోయి పాతాళ లోకానికి పట్టుకుపోయాడు. కపిలుడు అనే పేరుతో మహర్షి అక్కడ విష్ణుమూర్తి అవతారం అని చెప్పిన ఆయన కూడా, ఆయన అక్కడ పాతాళలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రదేశమే అమెరికాలో కాలిఫోర్నియా అని కూడా చెప్పాము నిన్న మనం, అదే కపిలారణ్యం. అక్కడే కపిలుడు పాతాళానికి వెళ్ళిపోయాడు, అక్కడికి తీసుకుపోయి అడుగుని దాచేసట్టు ఇంద్రుడు. తెల్లారింది, సగరపుత్రులు గుర్రం కోసం వెతికారు, ఎక్కడ వెతికినా కనపడలా. ఇంద్రుడు రావడం కాని రాత్రికి రాత్రి గుర్రాన్ని పాతాళానికి పట్టుకుపోయి కపిల మహర్షి ఆశ్రమంలో ఉండే స్తంభానికి కట్టడం కానీ వీళ్ళకి తెలియదు. ఏమయ్యింది గుర్రం అని తెగ వెతికారు. మా నాన్న మనల్ని నమ్మి అప్పగించినటువంటి గుర్రాన్ని కాపాడలేకపోతే మనం క్షత్రియులమా, మన బతుకెంత అనుకునే వాళ్ళు మొత్తం భూమండలం అంతా తెగ గాలించారు. ఎంత గాలించినా ఆ గుర్రం కనపడలా. రేపు భూమి మీద లేదురా, భూమిని తవ్వేద్దాం అనుకున్నారు వాళ్ళు. భూమి చుట్టూ తెగ తవ్వేసి గొయ్యి చేసి పారేశారు, అఘాతం అన్నమాట. ఆ అఘాతం తవ్వేసి పాతాళానికి పోయారు. తవ్వి పాతాళానికి పోతే పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమంలో సరిగ్గా స్తంభానికి కట్టబడి ఉందట. ఆశ్రమం కట్టుకున్నాడు ఆయన దొంగల పాతి, అందులో దొంగ కట్టి ఉంది ఈ గుర్రం కట్టబడి. వీళ్ళకి మతిపోయింది, ఇంత భూమిని తవ్వేసి పాతాళానికి పోయారంటే వాళ్ళు ఎంత దొండగులో చూడండి. వాళ్ళ కపిల మహర్షిని చూశారు, పరమ పూజ్యుడు ఆయన, విష్ణుమూర్తి అంశతో పుట్టినవాడు ఆయన, కళ్ళు మూసుకు తపస్సు చేస్తున్నాడు ఆయన, శాంతమూర్తి ఆయన, సద్గుణ రాశి ఆయన, అటువంటి పరమ పుణ్యాత్ముడిని వాళ్ళు గ్రహించలేక మూర్ఖులకి ఏం తెలుస్తుంది, మూర్ఖుడికి మొగలు పూపిస్తే ఏం చేస్తాడు. అలాగే వీళ్ళకి ఆ ఋషి గొప్పతనం తెలియలా. ఆయన్ను చూచి పళ్ళు పటపట కొరికి, ఎరిగితి మద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే, ఎరిగితి మద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే, ఈ జర్రభిని బట్టి దంపుడు అతు శాంతుమునింద్రుడు ఓలే, నేత్రముల్ దర్రవక బాకినోరు పెకలింపక, పైసుక పట్టెనల్చు అయ్యరువది వేవురు నిజకర. మనం గ్రహించేవరా ఇప్పటికే, దొంగ పిరుగు వీడు, కాలస్యం ఎందుకు, గుర్రం తీసుకొచ్చి పాతాళంలో ఎవరూ చూడకుండా ఇక్కడ కట్టేసుకున్నాడు వీడు.
ఎంత నోరు, ఆ నోరులో మూసుకుని ఏదో దొంగ చెప్పబడి చేస్తాడు కొంగ చెప్పం. మౌనవ్రతంతో ఉన్నాడు రా పైగా. ఆహాహా, గడ్డాలు మీసాలతో దొంగ వేషాలు వేసి నాటకాలు వేసి గుర్రాన్ని ఎత్తుకొచ్చి ఇలాంటి దుర్మార్గుని క్షమించకూడదు, వీడిని పట్టండి చంపండి నరకండి అంటూ కత్తులు కటార్లు పుచ్చుకుని మీదకు దూకారు. అందులో ఒకడు ఆయన చుట్టూ ముడిపుచ్చుకున్నాడు. ముడిపుచ్చుకోగానే ఆయన అలా కళ్ళు తెరిచాడు. ఏం జరుగుతుందో తెలియదు ఆయనకి. ఈ అత్యాచారానికి ఆశ్చర్యపోయి కళ్ళు తెరిచాడు. ఆయన అలా కళ్ళు తెరవడంతో అందులోంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. భయంకరమైన అగ్నిజ్వాలలు వచ్చి 60,000 మందిని కాల్చి ఇంత బూడిద గొప్ప చేసేసాయి. నిమిషాల్లో బూడిదైపోయారు. మహాత్ముడు ఆయన, ఆయన ఏం శపించాల, ఆయన చుట్టుపుచ్చుకున్నారు, ఆయన తల నరకబోయారు. ఆ పాపానికి ఆయన కళ్ళలోంచి అగ్నిజ్వాలలు వచ్చాయి, బూడిదైపోయారు. మహాత్ములకి చుట్టుముడి పుచ్చుకోవడమే. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు మహర్షికి. ఈ పాపాత్ములు తమ పాపభారం అనుభవించారనుకున్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు, జపంలో వెళ్ళిపోయాడు. ఈలోపు అక్కడ మహారాజు సగర చక్రవర్తి, వెళ్ళిన కొడుకులు వెళ్ళినట్టే మళ్ళీ రాలేదు. సంవత్సరం దాటిపోయింది, ఏం జరిగిందో. అందులో వీళ్ళు దుండగులు, అజ్ఞానులు, తెలివైన వాళ్ళు కాదు, బలం ఉంది కానీ మూర్ఖులు. కొంపదీసి ఏమన్నా అపచారాలు చేశారేమో మహాత్ములకు అనుకుని పెద్ద కొడుకు ముందే వెళ్ళిపోయాడు. ఉన్న 60,000 మంది ఏమయ్యారు. మనవాడిని అంశుమంతుడు పిలిచాడు. నాయన అంశుమాన్, మీ పెదనాన్నలు మీ బాబయ్యలంతా ఎక్కడికి పోయారో తెలియదు నాయన, వాళ్ళని వెతుకు ఆ గుర్రాన్ని తీసుకురా అన్నట్టు. వెంటనే అంశుమంతుడు జగత్తంతా వెతికి చిట్ట చివరికి భూమి తవ్వడం చూసి ఓ చోట తవ్వబడి ఉంది. ఓహో, ఇది మా వాళ్ళ పనే, మా బాబయ్యలు తవ్వేసి పాతాళానికి వెళ్ళుంటారు అనుకుని ఆ గొయ్యి గుండా పాతాళానికి వెళ్ళాడు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమం చూశాడు. ఆశ్రమంలో గుర్రం ఉంది కట్టబడి, ఓ పక్కన బూడిద కుప్పలు కనపడుతున్నాయి. ఆ శవాలు ఎముకలు పైన బూడిద అంతా అర్థమైపోయింది. అంటే ఈ అజ్ఞానులు ఈ మహర్షికి అపచారం చేశారు. ఆయన వీళ్ళని కంటి మంటతో భస్మం చేసి ఉంటాడు అనుకుని వెంటనే పాదాలకు నమస్కరించారు. నీవు విష్ణు స్వరూపుడివి, ఆదిమునీంద్రుడివి, సాంఖ్యయోగం అనే యోగశాస్త్రాన్ని, సాంఖ్యయోగం ఎప్పుడు కూడా చాలా గొప్పది అది, దానిని తల్లికి చెప్పిన మహాత్ముడివి. నిన్ను దేవతలు కూడా కొలుస్తూ ఉంటారు. కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలకు అతీతంగా ఉండే పరమ పూజ్యుడివి నువ్వు. నువ్వు కోపగించలేదు వీళ్ళ మీద, వాళ్ళ పాపమే వాళ్ళకి అలాగ మృత్యు అయ్యింది. మహాత్మా పూజ్యదేవ, నీకు నమస్కారం. నాకు ఈ అశ్వమేధానికి సంబంధించిన గుర్రం ఇచ్చి అనుగ్రహించమనగానే ఆ మహాత్ముడు కళ్ళు విప్పి, బుద్ధిమంతుడివి నాయన, వీళ్ళు మూర్ఖులు, నన్ను తల పట్టుకున్నారు, కాలి బూడిదైపోయారు, నువ్వు ఈ గుర్రం పట్టుకుపో. ఒక మాట, విప్ర శాపం వల్ల, విప్ర ద్రోహం వల్ల వీళ్ళు నశించారు. ఈ శవాల మీద, ఈ బూడిద కుప్పల మీద, ఎముకల మీద గంగానది ప్రవహిస్తే కానీ వీళ్ళకి మోక్షం రాదు, లేదా ప్రేతాత్మలై అల్లాడిపోతారు. శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండే గంగానది, ఆయన పాదాల నుంచి పుట్టి ఆయన భారీగా ఉన్న గంగానది శాపానికి గురి భూలోకంలో పుట్టడానికి ఎదురు చూస్తోంది. ఆ గంగానదిని తపస్సు చేసి భూలోకానికి తెప్పించు, భూమి మీద ప్రవహించి పాతాళానికి వస్తుంది. అప్పుడు ఈ గంగా ప్రవాహం వల్ల ఈ శవాలకి ప్రేతాలకి మళ్ళీ మోక్షం వస్తుంది అనగానే వెంటనే అతడు వచ్చి తాతగారికి గుర్రమిచ్చి యజ్ఞం పూర్తి చేయించాడు. నేను వెళ్ళి గంగని తీసుకొచ్చి తినతండ్రుల్ని బాగు చేస్తానని తపస్సు మొదలెట్టాడు. హిమాలయ పర్వతాల మీద ఘోరంగా తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేసినా తపస్సుకి ఈయన ఆయుర్దాయం సరిపోలేదు. శివుడు ప్రత్యక్షం కాలేదు, గంగ ప్రత్యక్షం కాల, బ్రహ్మ ప్రత్యక్షం కాల, చచ్చిపోయాడు. ఈలో ఆయువు తీరిపోయింది. ఈ అంశుమంతుడి కొడుకు దిలీపుడు, అతడు కూడా మా నాన్నగారిలాగా తపస్సు చేస్తానని బయలుదేరి తపస్సు చేస్తూ ఉండగానే మధ్యలో ఆయువు తీరి చచ్చిపోయాడు. అతని కొడుకు భగీరథుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాట కఠోర దీక్షతో, బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. ఏం వరం కావాలన్నాడు. నాకు గంగ కావాలన్నట్ట. గంగ కావాలంటే నేను తథాస్తు అంటాను, కానీ గంగని కూడా నువ్వు మెప్పించాలి, మళ్ళీ గంగ కోసం తపస్సు చేయన్నట్ట. ఇంతకాలం చేసిన తపస్సు అంతా వ్యర్థమైందా అనుకుని మళ్ళీ గంగ కోసం తపస్సు చేశాడు. అప్పుడు గంగానది ఆయనకి ఎదురుకుండా స్వచ్ఛమైన బంగారు కాంతితో ప్రత్యక్షమైంది, అద్భుతమైన కేశపాశాలతో. ఏం కావాలి నాయన అందిట. అమ్మా గంగా జగన్మాత, జలాధార స్వరూపిణి, విష్ణు పాదోద్భవ, నీకు నమస్కారం. మా పినతండ్రులందరికీ నరకం నుంచి విముక్తి కలిగించడానికి, ప్రేతాత్మల్ని దివ్యాత్మల్ని చేయడానికి నీ అనుగ్రహం కావాలి. నువ్వు భూమి మీదకి రావాలి, భూమి నుంచి పాతాళానికి ప్రవహించాలి తల్లోయ్. అందుకే నీకోసం తపస్సు చేశాను, అనుగ్రహించు, తొందరగా భూమికి రమ్మన్నట్ట. అమ్మా స్వామి శాపం, దానివల్ల భూమి మీదకి రావాలి. ఇప్పటికే సరస్వతీ శాపం వల్ల ఇప్పటికి మార్గం వచ్చింది. కానీ నేను భూమి మీదకి వస్తేనో భూమి నాశనం అయిపోతుందని ఆలోచించి బాగా గంగారవి, అబ్బాయి నేను భూమికి రావడానికి అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా వస్తా. ఆకాశం నుంచి నేను ఢామ్మని భూమి మీదకి దిగితే మొత్తం భూమి పత్రమే నాశనం అయిపోతుంది. అప్పుడు ఉండడానికి ఎవరికి భూమి ఉండదు, నా వేగాన్ని భూమి తట్టుకోలేదు, అంత వేగంగా నేను రాలేను మరి. అయితే మరి నీ వేగం ఎవరు తట్టుకుంటారమ్మా అన్నాడు. నా వేగం తట్టుకునేవాడు శివుడు ఒక్కడే, ఆయన కోసం తపస్సు చెయ్యి, ఆయన శిరస్సుని కనుక నాకు చూపిస్తే ఆ శిరస్సు మీద దూకుతా, అప్పుడు భూమి బద్దలవదు. శిరస్సు మించి కిందకు వస్తే వేగం తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు భూమి భరించగలుగుతుంది. కాబట్టి నువ్వు మళ్ళీ శివుడి కోసం తపస్సు చెయ్యి అందుక అనగాని ఈయన మళ్ళీ మొదలుకొచ్చింది వ్యవహారం. బ్రహ్మ అయ్యాడు, గంగ అయ్యింది, ఇప్పుడు మళ్ళీ కూర్చుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ శివుడి కోసం ధ్యానం చేయడం మొదలుపెట్టాడు.
పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆయన కరుణాసనాథుడు. ఏం కావాలో కోరుకోమంటే, స్వామి గంగా నది నా పూజకు మెచ్చుకుని భూలోకానికి రావడానికి అంగీకరించింది, కానీ ఆమె కిందకి దిగితే ఆ మహావేగానికి భూమి మొత్తం బద్దలైపోతుందిట, అందుకని తనను భరించేవాడు కేవలం పరమేశ్వరుడే అని నాకు గంగ చెప్పింది. మీరు గంగా నదిని భరించండి, భూమి మీదకి గంగ వచ్చేందుకు కృషి చేయండి, ఇది నా కోరిక పరమేశ్వర అన్నాడు. తప్పక నాయన, భక్తులైనటువంటి వాళ్ళు ప్రార్థన చేసి ఏదడిగితే చేయడమైన లక్షణం. భక్తులు నా శరీరం, భక్తులకు నేను సేవకుణ్ణి. శివుని కంటే శివభక్తుడే ఘనమగు అన్నారు, శివుడి కంటే శివభక్తుడు గొప్పవాడు, కాబట్టి నీ కోరిక తప్పనిసరిగా తీరుస్తాను అని గంగానది ఇక నీవు భూలోకానికి రావచ్చు, నా శిరస్సు మీదకి దూకి అక్కడి నుంచి భూమి మీదకి పాయిగా ప్రవహించమన్నట. వెంటనే గంగ వికటాట్టహాసం చేస్తూ ఆకాశ మార్గానికి చేరింది. అలా వస్తూ ఉంటే ఆ గంగానదికి పైకి కిందకి ప్రవాహ రూపంలో రావడానికి వీలు లేకుండా దారిలో వాతావరణపు పొర అడ్డుపడిపోయిందిట. ఎన్ని రకాలుగా గింజుకున్నా గంగ కిందకి దిగట్లా, శివుడు తల మీదకి రావడంలా. ఈ కథ ఒక్క ఇందులో తప్ప ఇంకెక్కడ ఉండదు మనకి. గంగ దిగిందనుకుంటాం కానీ గంగ దిగకుండా వాతావరణం సహకరించలేదుట, కిందకి దిగలేదు. అప్పుడు మళ్ళీ పాపం భగీరథుడు ఎందుకు గంగ దిగలేదా అని ఆలోచిస్తే, స్వర్గం నుంచి భూమికి రావడానికి మధ్యలో ఒక పొర ఉంటుంది, ఇటు భూమి ఆకర్షణ అటు చంద్రాకర్షణ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి శక్తి అన్నమాట. ఆ పొర దాటి కిందకి రాలేకపోతుంది గంగ. అందుకని వెంటనే శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేశాడు. అనంత విగ్రహం శ్రీ విగ్రహం కోటి సూర్య ప్రభాభాసమానం జగన్నాథం. ఆయన ధ్యానం చేసిన రూపాన్ని భక్తి శ్రద్ధలతోటి ఇలా వర్ణించాడు. అనంతమైన కాంతితో ఉంటాడు ఆయన, సచ్చిదానంద విగ్రహం ఆయనది, లక్ష్మీదేవికి నిలయమది, ఐశ్వర్యప్రదం ఆ విగ్రహం. కోటి సూర్యుల కాంతితో ఉన్నది, చంద్రకోటి సుశీతలమై ఉన్నది, ద్విభుజం రెండు చేతులతో ఊడినది జగన్నాథుడు ఆయన. అటువంటి ఆయన్ని గురించి వందే నమస్కారం చేస్తున్నాను. ఆయన గోపాలక వేషంలో ఉంటాడు, ఎప్పుడు చూసినా కిశోరప్రాయుడు ఉంటాడు, చేతులలో వేణువుని ధరించి నిరంతరం ఊదుతూ ఉంటాడు, వేణుగానం చేస్తాడు. అటువంటి వాడు ఆ పరమాత్మ భగీరథుడికి సాక్షాత్కరించాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మనే పరిపూర్ణ పరబ్రహ్మమని, స్వేచ్ఛామయుడని, పరంధాముడని, సకల లోకైక విభుడని గుర్తించాడు భగీరథుడు. సరిగ్గా అదే సమయానికి తక్కిన దేవతలు కూడా భగీరథునికి ఎదురుగుండా దర్శనమిచ్చిన కృష్ణుడి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు కూడా ధ్యానం చేశారట. మహర్షులైతే శిరస్సు వంచి అహంకారం విడిచిపెట్టి మరీ స్తోత్రం చేశారు. ఆ దేవాదిదేవుణ్ణి శరణు శరణు అన్నారు, శరణమహం ప్రపద్యే అన్నారు వాళ్ళు. నిర్లిప్తుడు, ఏమి దేనితో సంబంధం లేనివాడు ఆయన, సర్వసాక్షి ఆయన, నిర్గుణ పరబ్రహ్మ, ప్రకృతికి అతీతుడు, భక్తానుగ్రహ నిరతుడు, పీతాంబరధారి, రకరకాల రత్నాభరణాలు ధరించి ఉన్నాడు ఆయన. చిరునవ్వులతో ఉంది ఆయన ముఖం, మందహాస వదనమది. అటువంటి ఆ విగ్రహాన్ని చూచి పులకించి తాను కూడా భగీరథుడు పరిపరి విధాలుగా తన పితృదేవతల అనుగ్రహం కోరి ప్రార్థన చేశాడు. స్వామి బ్రహ్మ మెచ్చుకున్నాడు, గంగను గురించి తపస్సు చేయమన్నాడు, గంగ మెచ్చింది దిగుతానంది, దిగడానికి శివుడి శిరస్సు ఉంటే కానీ దిగలేనంది. శివుడు వచ్చాడు ప్రార్థనకి వచ్చి. అసలు గంగ పై నుంచి కిందకు దిగడానికి వీలు లేకుండా అయిపోయింది. ఆకాశంలో ఏదో అదృశ్య శక్తి ఆమెను కిందకి దిగకుండా చేస్తోంది. అందుకే నీకోసం స్తోత్రం చేశాను. ఆ గంగని కిందకి దించు తండ్రి అని ప్రార్థిస్తే అదే సమయంలో కిందకి దిగలేకపోతున్నాను కృష్ణ, ఆకాశం నుంచి భూమికి రావడానికి భూమి మీద ఉండే పరిస్థితులకి అనుగుణంగా నన్ను నేను వలచుకోవడానికి వాతావరణం సరిపోవడం లేదు అని రెండు చేతులు జోడించి ఆ గంగ కూడా స్తోత్రం చేసిందిట. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు. 10వ అధ్యాయంలో ప్రకృతి ఖండంలో ఈ కథ ఉన్నది. ఏమన్నాడు కృష్ణుడు, సురేశ్వరి నువ్వు దేవతలకు కూడా అధిపతి, అధీశ్వరివి. సరస్వతీదేవి నీకు శాపం పెట్టింది, అందుకే నువ్వు నదిగా భూలోకంలో ప్రవహించడానికి రావాలి. అమ్మా నువ్వు లోకేశ్వరివి అని పిలువబడతావు, పవిత్ర స్వరూపిణివి నువ్వు, పావనివి నీవు, లోకపావనివి నీవు. నీ పవిత్ర గంగాజలంలో ఎవడైనా సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తే ఆనాటి వరకు వాడుకుండే అనేక రకాల కిల్బిషాలు పాపాలు తొలగిపోతాయి. తర్వాత నెత్తి మీద చేట పెట్టుకుని అవభృత స్నానం చేసినటువంటి వాడికి మంత్రపూర్వకంగా పునర్జన్మ ఉండదు. అసంఖ్యాక జన్మలలో చేసిన గురునిందా పాపాన్ని కూడా ఈ స్నానం తొలగిస్తుంది. మౌసల స్నానం చేసేవాళ్ళు అంటే అటువంటి వాళ్ళకి చాలా ఎక్కువ ఫలితం వస్తుందన్నారు. మౌసల స్నానం అంటే ఏమిటో నిర్వచనం చెప్పారు. ముందు గంగా నది దగ్గరికి వెళ్ళాలట. ఏ నదినా, నదిలో ఏ నదిలో అయినా మనం మౌసల స్నానం చేయొచ్చు. ముందు నది దగ్గరికి వెళ్ళి వినయంగా రెండు చేతులు జోడించి నమస్కారం చెయ్యాలి, ఆరాధించాలి. ఆ తర్వాత అమ్మ గంగా లేక యమున సరస్వతి మీ నదిలో స్నానం చేయడానికి అనుజ్ఞ ఇవ్వండి అని అడగాలి. ఆ పవిత్ర జలంలో ప్రవేశించి ఈతలు కొట్టకుండా అంటే కాళ్ళు కూడా కదలపకుండా శాంత స్వభావ స్నానం చేయడం, అలా కేవలం స్నానం చేయడం, బుడుంగు బుడుంగు అని కూడా శబ్దం చేయకుండా స్నానం చేయడం. ఇది మౌసల స్నానం. ముసలి వాళ్ళకి ప్రత్యేకంగా ఇది చెప్పారు. చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి ఇది ప్రత్యేకంగా చెప్పారు. 70-80 ఏళ్ళు వచ్చేసినటువంటి వాళ్ళు ఈ మౌసల స్నానం అంటే కాళ్ళు చేతులు కదల్చకుండా స్నానం చేయాలి. తక్కిన వాళ్ళు మాత్రం శుభ్రంగా ఈతలాడి గందరగోళం కొట్టి స్నానం చేయాలి. అందరికీ ఒకటే స్నానాలు చెప్పరు. మౌసల స్నానం స్త్రీలకు కూడా చాలా మంచిదట. ఎందుకంటే ఆడవాళ్ళల్లో ఈత కొట్టలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చాలా మంచిది. బాగుంటారు. మేము కూడా మగరాయిళ్ళని మించి శుభ్రంగా ఈత కొడతామండి, మేము తక్కువ తిన్నామా అనుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా చక్కగా శుభ్రంగా ఈత డ్రెస్సులు వేసుకుని అందులో సానియా మీర్జా లాంటి డ్రెస్ వేసుకుని శుభ్రంగా ఈతలు కొట్టుకోవచ్చు. ఇక పర్వాలలో, గ్రహణాలలో, విశేష పుణ్యతిథులలో గంగాజలంలో స్నానం ఆచరిస్తే ఈ దేహదారులు అనంత ఫలితం పొందుతారు. చంద్రగ్రహణ సమయంలో గంగా స్నానం చేసిన వాళ్ళకి అఖండ పుణ్యం లభిస్తుంది. సూర్యగ్రహణ సమయంలో ఎవరైనా స్నానం చేస్తే గంగానదిలో అటువంటి వాళ్ళకి ఇంకంతా ఎంత ఫలితం కాదు. సూర్యుడు సగం సగం ఉదయిస్తున్న కాలం ఉంటుంది కదా, అటువంటిప్పుడు స్నానం మరీ మంచిది. అందుకే అది ప్రభాత సమయం అంటారు, సంధ్యా సమయం అది. ఆ సమయంలో గంగా స్నానం చేయడం ఎటువంటిదో చెప్పారు. పరమం పుణ్యం అన్నారు, పరమమైన పుణ్యం ఇస్తుంది దేవి. ఎవరు వైష్ణవులు, ఎవరు గంగా స్నానానికి అర్హులు చెప్పారు ఇక్కడ. గురువక్త్రాత్ విష్ణు మంత్రో యస్య కర్ణే విషేద్వరః జీవన్ ముక్తం వైష్ణవం తం వేదా సర్వే వదంతి చ. సద్గురువు దగ్గరికి వెళ్ళి అతని ద్వారా విష్ణు మంత్రాన్ని శ్రవణం చేసి కష్టపడి ఆ విష్ణు మంత్రాన్ని వినాలట, గురువు దగ్గర ఉపదేశం పొందమన్నాడు. ఆ తర్వాత పవిత్రంగా జపం చేసేవాళ్ళు నిజమైన వైష్ణవులంటే వాళ్ళు జీవన్ముక్తులు, వాళ్ళు ఈ గంగా స్నానం చెయ్యడానికి అర్హులు. అటువంటి వాళ్ళకే తొందరగా ఫలితం వస్తుంది. అటువంటి మహాభక్తుల వంశంలో ఇటు 100 తరాల వాళ్ళు, రాబోయే 100 తరాల వాళ్ళు కూడా, పోయిన 100 తరాలు రాబోయే 100 తరాల వాళ్ళు కూడా పవిత్రులవుతారు. తల్లి వంశంలో 100 తరాల వారు, తల్లి వంశంలో 100 తరాల వారు కూడా తరిస్తారట. ఇలా విష్ణు మంత్ర పూర్వకంగా స్నానం చేస్తే, గంగా స్నానం ఎలా చేసినా పుణ్యమే. గురుముఖం ద్వారా చెవిలో విష్ణు మంత్రాన్ని వేయించుకుని విష్ణు మంత్రాన్ని జపం చేస్తూ స్నానం చేస్తే మాత్రం ఇంకా ఫలితం అంతా ఎంత కాదు. సోదరీమణులు, తన సోదరులు, సరే తర్వాత అత్తమామలు, గురువుగారు, గురువుగారి భార్య, గురువుగారి పిల్లలు, తర్వాత మామూలు చదువులు, మంత్రం ఇవ్వకుండా గురువులు చదువులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు, జ్ఞానమిచ్చేవాళ్ళు, మిత్రులు, సహధర్మచారిణి భార్య అన్నమాట, పిల్లలు, భృత్యులు, శిష్యులు, అందరినీ కూడా ఇలా విష్ణు మంత్రం ఉపదేశం పొంది స్నానం చేసిన వాడు పవిత్రులు చేయగలుగుతాడు, వీళ్ళందరికీ పావిత్ర్యం ఇవ్వగలడు. అందుకే విష్ణు మంత్రాన్ని గురుపదేశం పొంది ఆ మంత్రం జపం చేస్తూ స్నానం చేయటం ఇంకా చాలా ఫలితము అన్నారు. నా భక్తులు ఇలాంటి వాళ్ళు నీలో అడుగు పెట్టగానే నువ్వు గొప్పదని పోతావు గంగ, వాళ్ళకు నువ్వు మోక్షం ఇస్తావు. ఇలాంటి విష్ణు భక్తులు స్నానం చేయటం వల్ల నువ్వు పవిత్రురాలు అయిపోతావు. ఎడాపెడ పరస్పర భావనలు అంటారు దీనిని. నా అనన్య భక్తుల పాదోదకం ఏ ప్రదేశంలో ప్రవహిస్తుందో ఆ ప్రదేశం నిశ్చయంగా మహాతీర్థము అన్నాడు ఆయన. ఎంత మాట్లాడాడండి ఆయన స్వామి కృష్ణుడు గంగతోటి, నా భక్తుల కాళ్ళు నీ నీళ్లతో కడిగి ఆ నీళ్లు నేల మీద పోస్తే ఆ నేల తీర్థస్థానం అవుతుందిట. గంగాజలంతో తన భక్తుల కాళ్ళు కడిగి ఆ నీళ్ళ నేల మీద పోస్తే ఏలూరులో అది ఆ భగవద్భక్తుడి యొక్క పాదతీర్థం పోస్తే ఏలూరు కూడా ఒక కాశీక్షేత్రం అయిపోతుందంటున్నాడు. అది భక్తులు, అనన్య భక్తుల యొక్క గొప్పతనం. వాళ్ళ పాదజలం లోకాన్ని పవిత్రం చేస్తుంది. గంగాభవాని, నీకు కొన్ని రహస్యాలు చెబుతున్నాను. లోకంలో ఈ విషయాన్ని ప్రజలకి గంగానది ఉన్నంతకాలం గుర్తుండేలా చెయ్యి. నాకు అన్నం పెట్టకుండా పానీయం ఇవ్వకుండా దాన్ని తిన్నవాడు, అంటే నైవేద్యం పెట్టకుండా తినేసేవాడు. అన్నం వండగానే నైవేద్యం పెట్టాలి, నీళ్లు కూడా నివేదన చేయాలి. అందుకే కొందరు గ్లాసులో నీళ్లతో ఆపోచన పెట్టేటప్పుడు ముందు చుట్టూ తిప్పి మంత్రం చదవగానే ఈ నీరు కాస్త గంగాజలం అయిపోతుంది, అప్పుడు పరమాత్మకి ఇచ్చినట్టు అవుతుంది. అలా పరమాత్మకి సమర్పణ చేయకుండా అన్నం కానీ పానీయం కానీ ఎవడైనా ముట్టుకుంటే అవి మలమూత్రాలు తినడంతో సమానం అన్నారు. నా అనన్య భక్తులు నాకెప్పుడు పదార్థాలు ఇచ్చి నైవేద్యం పెట్టి అవే తింటారు, నా నివేదన కాని పదార్థం వాళ్ళు తినరు. విష్ణువుకి నివేదించి నిత్యం భోజనం చేసే భక్తుల స్పర్శ వల్ల సకల తీర్థాలు పవిత్రమైపోతాయి. విష్ణువు యొక్క పుణ్యప్రద పాదోదకం ఎవరు నిత్యం సేకరిస్తారో వారి పాప పుంజాలన్నీ తొలగిపోతాయి. అందుకే నిరంతరం శ్రీ మహావిష్ణువుకి అభిషేకం చేసి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు తీసుకోవాలి. ఇప్పటికి కూడా కొంతమంది ఇళ్లలో సాలగ్రామానికి నీళ్లు పోసి అభిషేకం చేస్తారు. సాలగ్రామ జలము అంటే విష్ణువు కాళ్ళు కడగ్గా వచ్చిన నీరే, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే విష్ణువు యొక్క ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా మన దగ్గర, ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం కూడా ఇంతే. సాక్షాత్తు విష్ణువు యొక్క పాద తీర్థమే అది. ఆ తీర్థాన్ని ఎవడు తాగుతాడో అటువంటి వాడికి పాములు ఎలా అయితే గరుత్మంతుడు చూసి పారిపోతాయో వాడి చుట్టూతో ఉండే కీడు ఆపద అన్నీ తొలగిపోతాయి. అటువంటి వాళ్ళని దర్శిస్తేనే మూడు లోకాలు పవిత్రమవుతాయి. నా సుదర్శన చక్రం అలాంటి వాళ్ళని రక్షిస్తుంది. అప్పుడప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం చాలా అవసరం. మహాలక్ష్మీదేవి యాగం అని ఒక యాగం ఉన్నది, ఆ క్రతువు గురించి పురాణాల్లో బాగా చెప్పారు. మహాలక్ష్మి క్రతువు కనుక చేస్తే ఏలినాటి శనిదోషం, అష్టమదోషం, అష్టమ శనిదోషం, అర్ధాష్టమ శనిదోషం, నవగ్రహ పీడలు, తర్వాత ఆరోగ్యం వస్తుంది, వాళ్ళకి అనారోగ్యాలు పోవడాలు ఇవన్నీ జరుగుతాయి. దారిద్ర్యం నుంచి ఒక పట్టాన విముక్తి పొందని వాళ్ళు ఉంటారు, వాళ్ళది కళ్ళారా చూస్తేట అటువంటి వాళ్ళకి దారిద్ర్యం తక్షణం తొలగుతుందన్నారు. మహత్తరమైనది ఆ అంబాయాగం అంటే, ఆ శ్రీ మహాలక్ష్మి యాగం అంటే. ఈసారి ఈ పురాణం చెబుతూ ఉన్న కారణం చేత మేము కూడా చెయ్యాలని సంకల్పించాం. శ్రీ మహాలక్ష్మి యాగం 25, 26, 27 అక్టోబర్ నెలల్లో వరుసగా 25, 10, 26, 10, 27, 10 మూడు రోజులు కూడా నూతన ప్రణవపీఠంలో రామానగర్లో ఉన్న ఆ విశాల స్థలంలో చెయ్యబోతున్నాం. అద్భుతంగా జరుగుతుంది, వివరాలకి తర్వాత సంప్రదిద్దురు కానీ. అందువల్ల అటువంటి వాళ్ళని నా సుదర్శన చక్రం నిరంతరం రక్షించి ఐశ్వర్యమిస్తుంది. మద్గుణశ్రవణాద్యే చ పులకాంకిత విగ్రహాః గద్గదాః సాశ్రునేత్రాశ్చ నరాస్తే వైష్ణవోత్తమాః పుత్రాదపి పరః స్నేహో మయి యేషాం నిరంతరం గృహాద్యాశ్చ మయిన్యస్తాస్తే నరా వైష్ణవోత్తమాః అబ్రహ్మస్తంభ పర్యంతం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం మత్తస్సర్వంచరాచరం సర్వేషామహమేవేశయితి జ్ఞా వైష్ణవోత్తమాః అసంఖ్యకోటి బ్రహ్మాండం బ్రహ్మ విష్ణు శివాదయః ప్రళయే మయి లీయంతే చేతి జ్ఞా వైష్ణవోత్తమాః తేజస్వరూపం పరమం భక్తానుగ్రహ విగ్రహం స్వేచ్ఛామయం నిర్గుణం చ నిరీహం ప్రకృతే పరం సర్వే ప్రాకృతిక మత్తః
ఆవిర్భూతా స్థిరోహితాః ఇతి జానంతి ఏ దేవీ తే నరాః వైష్ణవోత్తమాః.
దేవి, అసలు నిజమైన నా భక్తులు ఎవరు? వైష్ణవోత్తములు అంటే ఎవరు? వాళ్ళ వల్ల నీ జీవితం చరితార్థమవుతుంది. గంగకు వచ్చిన పాపాలన్నీ, దుర్మార్గుల వల్ల వచ్చే పాపాలన్నీ పోయి నీకు మళ్ళీ పుణ్యం రావడానికి నా వైష్ణవోత్తములైన భక్తులు ఉపయోగపడతారు. ఆ భక్తులు ఎవరో నువ్వు కనిపెట్టడానికి మార్గం చెబుతున్నావు విను. నా గుణములు, నా కథ విన్నంత మాత్రం చేతనే ఎవడి శరీరం పులకిస్తుందో, ఎవడు ఆనందంతో పరవశుడైపోతాడో, ఆ సమయంలో ఎవడు నోటి వెంబడి ఆనందంతో నా నామం వస్తుందో, అదిగో వాడు నా భక్తుడు. ఎవడి కళ్ళ నుండి ఆనంద బాష్పాలలా కారిపోతూ ఉంటాయో వారు వైష్ణవోత్తములు. ఎవరు నిరంతరం నన్ను తన కొడుకు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారో, ఎందుకంటే సంతానం కంటే ఈ సృష్టిలో ఎవరు ఇంకొకటి ప్రేమించరట. ఇన్ని చెప్పినా గురువు లేడు, దేవుడు లేడు, అందరికీ తమ బిడ్డల మీదే ప్రేమ ఎక్కువ. అలా కాకుండా తమ బిడ్డ కంటే ఎక్కువగా నన్ను ఎవరు ప్రేమించగలుగుతారో అటువంటి వాడు నా అనన్య భక్తులు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ సంసార జంజాటాల్లో ఇరుక్కోకుండా, అందులో కోరికల వెంట పడకుండా, సర్వభ్రష్టత్వం పొందకుండా, ఎవరు నిరంతరం నా కోసం తమ జీవితం కేటాయిస్తారో, నా కథ అంటే పరుగు పరుగున వస్తారో, అదిగో అటువంటి మహానుభావులే నా భక్తులు. అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ లోకంలో. ఒకటే రెండు ఎన్నున్నాయండి బ్రహ్మాండాలు? చాలా లోకాలు ఉన్నాయి. ఈ లోకాల్లో సమస్త దేవతలు, బ్రహ్మ విష్ణు శివాదులు, మానవులు అందరూ చివరికి నాలోనే కలిసిపోతారని ఎవరికి తెలుసో వాడు వైష్ణవుడు. ఈ కనిపించే వాళ్ళందరూ, ఈ లోకాలు చివరికి ఎవరిలో చేరతాయి? కృష్ణుడి సచ్చిదానంద విగ్రహంలో చేరతాయి. ఆ విషయం గ్రహిస్తే చాలు వాడు వైష్ణవుడే. ఎవడు పరమాత్మ తేజస్వరూపుడు, ఆయన గుణరూపకర్మములు లేనేవాడు అని కనిపెడతాడో వాడల్లా ఆయన భక్తుడు. ఆయన పరమారాధ్యుడని కనిపెట్టిన వాడల్లా ఆయన భక్తుడు. భక్తులను అనుగ్రహించడం కోసమే రూపం ధరిస్తాడు ఆ పరమాత్మ అని కనిపెట్టిన వాడల్లా ఆయన భక్తుడే. పరమాత్మ స్వేచ్ఛామయుడు, ఆయన మహానుభావుడు. ఆయనకి ఎట్టి పరిస్థితులలోనూ కూడా బంధనములు లేవు అని ఎవడు కనిపెడతాడో వాడల్లా పరమాత్మ భక్తుడట. చాలామంది భగవంతుడికి కూడా స్వేచ్ఛ ఉందా లేదా అని అనుమానం. మనకి స్వేచ్ఛ లేదు, మన జీవితం మన చేతిలో లేదు, అది ఎలా నడిపితే మనం అలా నడుచుకుంటున్నాం. కానీ పరమాత్మ అలా కాదు, తాను చెప్పినట్టుగా ఈ సృష్టిని నడుపుతాడు ఆయన. అందుకే ఆయన స్వేచ్ఛామయుడు. అందుకే అన్నారు స్వేచ్ఛామయ నతు భూతమయ అన్నారు. అది పంచభౌతికం కాదు, స్వేచ్ఛామయం ఆయన శరీరం అంటే. తర్వాత ఆ స్వామి ప్రకృతికి అతీతుడు. ఈహ అంటే కోరిక. కోరిక లేనివాడు గనక నిరీహుడు అని పిలువబడ్డాడు. ఆయనకి ఏ కోరికలు లేవు, ప్రకృతికి అతీతుడు ఆయన. స్వభావ సిద్ధమైన లక్షణాలు అంటూ ఏముండవట ఆయనకి. మనకి పుట్టుకతో కొన్ని బుద్ధులు వస్తాయి, దిక్కుమాల బుద్ధులు, పొమ్మంటే పోవబట్టాన, అలాంటి బుద్ధులు లేనివాడు ఆయన. సర్వ ప్రకృతులు ఆయన నుంచే ఆవిర్భవించాయని ఎవడ కనిపెడతాడో, సర్వ ప్రకృతులు అనేక రకాల స్వభావాలు కృష్ణుడిలో నుంచి పుట్టినవి అని తెలిస్తే చాలు వాడల్లా నిజమైనటువంటి విష్ణు భక్తుడు ఆ మహానుభావుడు. మళ్ళీ తిరిగి విష్ణువులోనే కలిసిపోతాయి లోకాలు అని తెలుసుకున్నవాడు కూడా ఆ విష్ణు భక్తుడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు గంగానదికి చెప్పాడు. తర్వాత ఏం చేశాట, మౌనం వహించాట. ఇప్పుడు గంగాదేవి అన్నది, అయ్యా నేను కిందకి దిగేముందు ఒక కోరిక ఉందండి నాకు, సరస్వతీదేవి నాకు శాపం ఇచ్చింది, ఈ శాపాన్ని చక్కగా బాగు చేయడం కోసం, ఇంచేతంటే శాపం ఇచ్చాక నిలబెట్టుకోవాలి, సరస్వతి మాట్లాడితే అర్థం కాకూడదు కదా, అందుకని నీ ఆజ్ఞ శిరసావహించి ఈ భగీరథుని ఘోర తప ప్రభావం వల్ల శివుడి శిరస్సు మీదకు వస్తున్నాను, ఈ సమయంలోనే పవిత్రమైన భారతదేశం అంతా నదీ రూపంలో ప్రవహిస్తాను, కానీ ఎంత కాదనుకున్నా నాకు భయం కలుగుతోంది, పరమ దుర్మార్గులైన వాళ్ళు ఎక్కువ మంది స్నానం చేసేస్తే వాళ్ళ వల్ల నేను కాలుష్యం పొందుతానేమో, నీచులు క్షుద్రులు వ్యవహార శూన్యులు గనక స్నానం చేస్తే దానివల్ల చాలా ప్రమాదం నాకు, అటువంటి దుర్మార్గులు నేను తట్టుకోలేను, మళ్ళీ నేను ఎప్పుడు దివ్యలోకానికి వస్తాను, ఎప్పుడు నాకు తిరిగి శుభం కలుగుతుందో చెప్పు, ఈ దుష్టుల బాధ పీడ నాకు ఎలా తొలగుతాయి, నువ్వు సర్వాంతర్యామివి, సర్వజ్ఞుడివి, నా మనస్సులోని కోరిక తీరడం కోసం నిన్ను అడుగుతున్నాను. భూమి మీద ఎక్కువ కాలం ఉండాలంటే ఆవిడికి ఇష్టం లేదట, ఎంచేతంటే విష్ణువుకి దూరంగా ఉంటున్నానండి వెంగ. అన్నిటికీ మించి ద్రోహులు నీచులు ఇలాంటి వాళ్ళందరూ స్నానం చేస్తారు. పైగా చెప్పారు అందులో, ఏ దుర్హృద పాపరత విమూఢ హింసారతో నార్తిక మార్గసక్త. చాలామంది మానవులు భూలోకంలో కొంతమంది ప్రత్యేకంగా స్నానం చేస్తారు అందులో. ఎవరది? దుష్టబుద్ధి కలిగిన వాడు. పాపాత్ములు నిత్యం పాపాల మీదే వాళ్ళ దృష్టి. మూర్ఖులు చెప్పినా వినరు వాళ్ళు, హింసారతులు వాళ్ళు హింసతో బతుకుతారు, నాస్తిక మార్గాసక్తులు, గురుద్రోహులు, వేద వినింద కాస్త వేదాలు తిట్టేవాళ్ళు, మిత్రద్రోహం మిత్రద్రోహాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు స్నానం చేసినప్పుడు వాళ్ళని ఎలా తట్టుకుంటాను అనగానే, దేవి చాలా సంతోషం నువ్వు అడిగావు సమాధానం చెబుతున్నాను, ఆ బెంగ ఎప్పుడు పెట్టుకోవద్దు, నువ్వు పవిత్ర నదీ స్వరూపంతో భారతవర్షంలో ప్రవహిస్తావు, నువ్వు ఇతరులకు మేలు చేయడానికి కదా ప్రవాహం చేసేది, నీ నీళ్లు తాగుతారు, నీ నీళ్లు వ్యవసాయానికి ఉపయోగపడతాయి, నీ నీళ్లు యజ్ఞాలకు ఉపయోగపడతాయి, నీ నీళ్లు నిత్యం మానవునికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా ప్రవహించడంతో నీకు అసలు సగం పుణ్యం, పరోపకారం చేయడమే నీ పుణ్యం, పాపాత్ముల పాపాలు నేను అంటావు. రెండవది, సముద్రుడు నా స్వరూపమే, ఆ సముద్రంలో నువ్వు కలుస్తావు, తద్వారా సాక్షాత్తు సముద్రుడి యొక్క సాంగత్యం వల్ల నువ్వు మళ్ళీ మోక్షం పొందుతావు. మహాలక్ష్మి స్వరూపిణివి నువ్వు, పైగా ఆ రకంగా సాగరుడికి ప్రియపత్ని అవుతావు నువ్వు, అన్ని పుణ్యనదుల్లోకి నువ్వే చాలా గొప్పదాని అవుతావు, కలియుగాంతం వరకు దివ్య నదీ రూపంతో ప్రకాశిస్తావు. చాలామంది నిన్నప్పుడు స్తోత్రాలు చేస్తారు, మహాత్ములు స్తోత్రం చేయడం వల్ల ఆ స్తోత్రం వల్ల కూడా నీకు అనేక రకాల శుభశక్తులు వస్తాయి. అమ్మా, కలియుగంలో ఏ మానవుడైనా మరింత భక్తి శ్రద్ధలతో నిన్ను ఆరాధించి కాణ్వశాఖలో చెప్పబడిన రీతిలో నిన్ను ధ్యానించి పూజిస్తే అవలీలగా సంసార సముద్రం దాటి వెళ్ళిపోతారు. యస్తౌతి ప్రణమే నిత్యం సోస్యమేధ ఫలం లభేత్ గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. నిత్యం నిన్ను ఎవడైతే భక్తితోటి స్తోత్రం చేస్తాడో పూజిస్తాడో నమస్కరిస్తాడో వాడికి అశ్వమేధయాగ ఫలితం వస్తుంది. ఎవడైనా గంగా 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 అని ఎవడన్నా అన్నాడా? అటువంటి వాడు ఎంత దూరంలో ఉన్నా వాడికి గంగాస్నాన ఫలితం వస్తుంది. అంటే దూరంలో ఉండి ఇంట్లో ఉండి నూతినీళ్ళు పోసుకోమనండి, పర్వాలా, నూతినీళ్ళు చేసేటప్పుడు కూడా గంగా 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 అంటే గంగాస్నాన ఫలితం వస్తుంది, వాడి పాపాలు తొలగుతాయి, గంగకు ఆ లక్షణం ఉన్నది. దేవి, పరమ పాపాత్ములు అసంఖ్యాకులైన పాపాత్ములు ఈ యుగంలో ఉంటారు, అందులో కలియుగంలో ప్రత్యేకంగా పాపాత్ములు ఎక్కువ ఉంటారు, వాళ్ళంతా నీ పవిత్ర జలంలో స్నానం చేస్తారు, నీకు ఘోరాతి ఘోర పాపాలు ఇస్తారు. ఆ ఘోర పాతకాలన్నీ కూడా ఇందాక నే చెప్పిన నా అనన్య భక్తులు ఉన్నారుగా, ఆ భక్తుల పాదస్పర్శతో పోతాయి. ఏ మహానుభావులు వచ్చి అక్కడ అంబయాగం చేసినప్పుడు ఈ భక్తులు తీసుకొచ్చి అవవ్రత స్నానం చేయిస్తారుగా, వీళ్ళ వల్ల నీ పాపాలు పాపాత్ముల పాపాలు పోతాయి. సరస్వతి ప్రముఖ పుణ్యనదులు నీలో కలుస్తాయి, యమున నీలో కలుస్తుంది, సరస్వతి నీలో కలుస్తుంది, అవన్నీ నీలో కలుస్తాయి, ఇంకా రకరకాల సరయూ నది కూడా గంగలోనే కలుస్తుంది, ఎన్నో ఉపనదులన్నీ నీలో కలిసి నిన్ను ఇంకా గొప్పదాన్ని చేసేస్తాయి. ఎత్ర ఎత్ర భవేద్ గంగే మన్నామ గుణ కీర్తనం తత్రైవత్వం అధిష్టానం కరిష్యసి అఘోచనాత్ అఘమోచనాత్. గంగా నది ఏ ఏ ప్రదేశాలలో నా నామం నా గుణం బాగా సంకీర్తన రూపంలో మారుమోగుతాయో ఆయా ప్రదేశాల్లో నీ పాపాలన్నీ ప్రక్షాళనైపోతాయి, నువ్వు అక్కడ మళ్ళీ పవిత్రురాలివై ప్రవహిస్తావు. అసలు నీ ధూళి తగిలితే, నీ జల కణం తగిలితేనే మహాపాతకులు పవిత్రులు అవుతారు, నిన్నెవడేం చేయగలడమ్మా? నిత్యం నీ గంగాజలం తాగేవాట, అందులో ప్రత్యేకంగా చెప్పారండి, హృషీకేశం దగ్గర గంగాజలం తాగితే కొంతకాలానికి కడుపులో గల జలం పెడితే వాడు రాబోయే కాలంలో బదరీ కేదారాల్లో మంచు కొండల్లో మానవులకు అతీతంగా తపస్సు చేసే యోగులై పుడతారట. అందుకే ఇప్పటికి కూడా హృషీకేశమే చేరతారు ఎక్కువ మంది, అక్కడ యోగ భూమి, అది ధ్యానానికి పెట్టింది పేరు. అది భక్తి జ్ఞాన సమన్వితులై ఎవరైనా అలాంటి వాళ్ళు నీలో స్నానం చేస్తే వాళ్ళు శరీరం విడిచిపెట్టాక దివ్యపదం శ్రీహరిపదం చేరతారు, అక్కడ సాక్షాత్తు జయవిజయులు లాంటి వాళ్లతో సమానమైన స్థానం పొందగలుగుతారు. దేవి, చచ్చిన వాళ్ళ శరీరాలు గంగలో పడిపోతే ఎంతకాలం వాళ్ళ శవాల్లో ఉండే ఎముకలు గంగలో ఉంటాయో అంతకాలం వాళ్ళు వైకుంఠంలోనే ఉంటారు. వాళ్ళు అందుకే అస్థికలు కలపమన్నారు, ఇక్కడ అస్థికలు పట్టుకొచ్చి గంగలో కలిపితే అస్థికలు గంగలో పడ్డాక ఓ పట్టణ కరగవు, చాలా కాలం జలాలు అలా ఉండిపోతాయి, అంతకాలం వాడు పైలోకంలో దివ్యలోకంలో హరిలోకంలో వైకుంఠంలో ఉంటారట. అజ్ఞాని కూడా నీ కాళ్ళు పట్టుకుంటే, నీ కాళ్ళు అంటే నీ జలం అన్నమాట, దాన్ని స్పృశించి దేహత్యాగం చేస్తే వాడు నా అనుగ్రహానికి పాత్రుడవుతాడు, సాలోక్య పదం పొందుతాడు. మరణకాలంలో ఎవడైనా నీ దివ్యనామాన్ని జపిస్తే చచ్చిపోయేటప్పుడు గంగా గంగా అనుకోవాలట. నిజానికి గంగానదీ తీరంలో గంగ దగ్గర చేస్తే చాలా మంచిది, కానీ అందరికీ గంగానది దగ్గర తెచ్చే అవకాశం వస్తుంది, అందరూ గంగ దగ్గర చేస్తే తమిళేరు దగ్గర తెచ్చేవాడు ఎవడు ఉంటాడు మరి? అంచేత అలాంటి వాడు కూడా గంగా 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 అని పఠిస్తే ఆ చచ్చేటప్పుడు ఆ గంగా నామస్మరణ వల్ల గంగ దగ్గరే తని మరణించిన పుణ్యం వస్తుందన్నారు. బ్రహ్మాయుః పర్యంతం బ్రహ్మదేవుడు ఆయుస్సు ఉన్నంతకాలం అలాగా మరణ సమయంలో గంగాస్మరణ చేసిన వాళ్ళు కూడా వైకుంఠానికి పెడతారు. ఇలా శ్రీహరి గంగకు చెప్పి గంగాదేవిని పూజించి ధ్యానించు, ఆవిడ ఇప్పుడు శివుడి శిరస్సు మీదకి చేరుతోంది అని చెప్పి అదృశ్యమైపోయాడు కృష్ణ పరమాత్మ ఆ హరి. వెంటనే ఆయన గంగాదేవిని స్తోత్రం చేశాడు. టక్కున గంగాదేవి ఢామ్మని శివుడి శిరస్సు మీదకి వచ్చింది. ఆ వచ్చేటప్పుడు వచ్చిందిట ఆవిడికి, ఏ ఈ శివుడు నన్ను వస్తానంటున్నాడు, వీడి తలకాయ వదలగొట్టేద్దామని ఢూమ్మని దూగిందిట, తలకాయ బయలగొట్టేద్దామని. ఆయన కనిపెట్టాడు, ఓహో గంగోయ్ నా శిరస్సునే పగలగొట్టేస్తావా, అంత తేలిగ్గా ఉందే నా తలకే అనుకున్నాడే. టక్కన ఏం చేశాడు, ఆ గంగా జలం శిరస్సు మీదకి దూకగానే జటాజూటంలో బంధించేశాట. గంగానది ఆకాశం నుంచి దూకింది, శివుడి తల మీదకి వచ్చింది, అందులోంచి ఒక్క చుక్క కిందకి దిగితే ఒట్టు. ఎప్పటికి దిగదేంటి గంగా? భగీరథుడు తెల ఇంకా చూస్తున్నాడు, ఇంకా దిగుతుందో ఇంకా దిగుతుందో గంగా అని. దిగట్లా. అప్పటికి అర్థమైంది, పరమేశ్వరుడు ఆగ్రహించి గంగని తన జటాదోటంలో బంధించేశాడు. ఆయన జడలు ఒక పెద్ద పాత్ర కటాహం, ఆ గిన్నెలో ఆ జలం విడిపోయిందన్నమాట. అప్పుడు ఆయన జయ జయ మహాదేవ శంభో హర శంకర భక్తవ శంకర నీకు నమస్కారం, గంగాదేవి నీ తల పగలగొట్టాలని ఆగ్రహోదగ్రురాలై నీ శిరస్సు మీదకి దూకింది, నువ్వు వెంటనే జటాచూటంలో బంధించి వారేసావు గంగని, గంగ కిందకి రాకపోతే నా తపస్సు అంతా వ్యర్థం, మీరు మీరు కొట్టుకున్న మధ్యలో నేను అమాయకుడిని నన్ను పాడు చేస్తారా స్వామి, దయతో గంగానదిని భూమికి ఇమ్మనగానే నాయనా ఈ గంగాశక్తిని తట్టుకోవడం భూమి వల్ల కాదు, ఎందుకంటే గంగ పూర్తిగా భూమి మీదకి దిగితే భూమి మొత్తం విధ్వంసం అయిపోతుంది, పగిలి జలంలో మట్టి మట్టి కింద పాయలే కలిసిపోతుంది, కరిగిపోతుంది, అందువల్ల గంగ అహంకారం దించి కొంత గంగను భూమి మీదకి పంపుతాను, మిగతా గంగ నా శిరస్సు మీదే ఉంటుంది అని జడలోంచి ఒక పాయ వదిలిపెట్టాట. ఆ కాస్త పాయ హిమాలయాల్లో పడింది. అక్కడి నుంచి ఆ కాస్తపాయి వస్తేనే మనం వరదలు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నాం. నిజంగా గంగ మొత్తం భూమికి దిగుంటే ఆకాశ గంగ అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ గంగ దిగితే భూమి మొత్తం నశించిపోతుందట. ప్రపంచ ప్రళయకాలంలో దిగుతుంది అప్పుడు ఆ గంగ, అప్పుడే భూమి మొత్తం సముద్రం పాలైపోతుంది. అలా గంగను కొంచెం వదలగానే అది వచ్చి హిమాలయాల్లో పడి అక్కడి నుంచి గంగోత్రి అనే చోటికి ప్రవహించిందనమాట. దానికి గంగోత్రి అన్న చోటు మనం చోట్ల మనకి కనిపించి స్నానం చేయడానికి వెళ్ళే ప్రదేశం నుంచి ఎక్కడో ఉంది హిమాలయాల్లో, అక్కడ స్నానం చేస్తేనే శరీరం మనకేం తెలియటంలా, ప్రాణాలు జిల్లార్చుకుపోతున్నాయి. ఇంకా నిజంగా మూలక వెడదామని ప్రయత్నం చేసి కూడా చాలాసార్లు ఎంతోమంది విఫలమయ్యారు, అందులో కొంత నేను ఒకని. ఆ ప్రదేశంలోకి వెళ్ళడానికి ఈ శరీరాన్ని సహకరించదన్నమాట. అక్కడెక్కడో పడి భూమి మీదకి వచ్చింది ఆ గంగ, అలా ప్రవహించింది. ప్రవహిస్తూ బిందువు అనే సరస్సు దగ్గర పడి ఏడు పాయలు అయిపోయిందట. ఏడు పాయల్లో మూడు పాయలు సీత, సుచక్షువు, సింధువు, ఈ మూడు తూర్పు దిక్కుకి ప్రవహించాయి. పావని, హరాదిని, నళిని, ఈ మూడు పాయలు పడమర దిక్కుకి ప్రవహించాయి. ఇంకా ఏడవ పాయ భాగీరథి అని పిలువబడే మన గంగానది భగీరథుడి వెంట వస్తోంది. భగీరథుడు చెప్పాడు కండిషన్, నువ్వు ఎంత వేగంగా వచ్చినా నాకు అనవసరం, కానీ నేను నడిచిన వెంట నా వెనకే రావాలి, నాకంటే ముందు వెళ్ళకూడదు, నువ్వు ముందు వెళ్ళిపోతే ఎక్కడికెళ్ళాలో తెలియదు మరి, అందుకని దప్ప 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 దొల్లుకుంటూ కొండలు పగల కొట్టుకుంటూ బండలు బద్దలు కొట్టుకుంటూ దారిలో కనిపించిన భవనాలు ధ్వంసం చేసి అడవులన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ ప్రవహించేస్తుంది గంగ ఈయన వెంట. వస్తూ ఉంటే మధ్యలో జహ్రు మహర్షి అని ఒక మహర్షి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు. యజ్ఞం చేయడానికి ఒక యజ్ఞగుండం పెట్టి ఆ యాగోపకరణాలు అక్కడ సిద్ధం చేశాడు. యాగోపకరణాలన్నింటినీ గంగ ముంచేసిందిట, కొట్టుకుపోయాయి. యజ్ఞం చేద్దామంటే సురుక్కు సురవలేవి, నెయ్యి ఏది, దర్భలేవి, సమిధలేవి, భగ్గుమని కోపం వచ్చేసింది జహ్నుకి. గంగా నీకెంత అహంకారం, ఎంత వేగం కలిగిందానివైతే మాత్రం, ఎంత విష్ణుపాదాల నుంచి పుట్టిందానివైతే మాత్రం నా ఆశ్రమం మొత్తం ముంచెత్తేస్తావా, నా యజ్ఞ సామగ్రి మొత్తం మింగేస్తావా, నీ అంతు చూస్తానని హుమ్మని చేయి దాచాడు. ఓం కేశవాయ స్వాహ అన్నాడు. మొత్తం గంగానది ఆయన చేతిలోకి వచ్చి పడిపోయింది, గుటుక్కుని తాగేశాడు. భగీరథుడికి వెనకాతల ఢబా ఢబాల్ అనే శబ్దాలు ఆగిపోయాయి. గంగానది మహావేగంగా ప్రవహిస్తుంటే వచ్చే ఆ దబదబ శబ్దాలు లేవేమిటి అని కొంచెం ఆయన కంగారు పడి వెనక్కి చూస్తే అసలు ఏది గంగా, ఆ పగిలిన రాళ్ళు ఆ కొండలు అవే కనపడుతున్నాయి, కానీ గంగానది నేల మీద ఒక్క చుక్కలేదు, మాట వరస కూడా తడి కూడా కనపడలేదు, ఎండిపోయింది, మొత్తం తాగేశాడు ఆయన. ఆయనే ఏ హైదరాబాద్లో మకాం పెట్టుంటే జగను మహర్షి ఎప్పటికే చచ్చిపోతున్నా నీళ్ళేక మళ్ళీ ఒక చుక్క ఉండదు మొత్తం తాగేయగలడు ఆయన. అప్పుడు ఈయనకు అర్థమైంది, జగను మహర్షికి కోపం వచ్చింది, ఆశ్రమాన్ని గంగ ముంచెత్తడంతో జలమంతా ఆయన తాగేశాడని కనిపెట్టి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు. మహర్షి, కరుణాస్వరూపుడివి నువ్వు, అస్సలు ఆగ్రహం ఎరగని వాడివి, ఉగ్ర రూపం లేదు నీకు, శాంతమూర్తివి నువ్వు, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. ఏదో తాత్కాలికమైన ఉద్రేకంలో పడి ఈ గంగానదిని ఆశ్రమం ముంచెత్తింది, కానీ ఆమె లోకానికి ఉపకారం కోసమైనా ఆవిడని విడిచిపెట్టు, లేకపోతే నా కోరిక అంతా వ్యర్థమైపోతుంది, నా తపస్సే వ్యర్థమవుతుందని ప్రార్థిస్తే, సరే నాయన నీ ఉద్దేశ్యం మంచిది, లోకశ్రేయస్సు కోసమే గంగ రావాలని కోరావు గనుక నేను ఇప్పుడే గంగని విడిచిపెడతానన్నాడు. నోటితో తగ్గాడు, నోటితో విడిచిపెడితే ఎంగిలవుతుంది, అందుకని వెంటనే చెవిలోంచి విడిచిపెట్టట, కుడి చెవిలోంచి. ఆ కుడి చెవిలోంచి విడిచిపెట్టగానే గంగ దబ 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 మళ్ళీ వచ్చేసింది బయటికి. జహ్ను మహర్షి యొక్క చెవిలోంచి బయటకు వచ్చింది గనకే గంగకి జాహ్నవి అని పేరు వచ్చింది. అప్పటి నుంచి గంగానదిని జాహ్నవి అన్నారు. అక్కడి నుంచి గంగ మళ్ళీ దబదబా ప్రవహించింది, దారి పొడుగుతూ అనేక క్షేత్రాలు చూసుకుంది. ఆపై హృషీకేశం, హరిద్వారం మొదలైన క్షేత్రాలన్నీ దాటింది. దాటి 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 చివరికి ప్రయాగ చేరింది. అక్కడ బ్రహ్మదేవుడు ఒకప్పుడు 100 సంవత్సరాలు దివ్య యజ్ఞం చేశాడు, ప్రకృష్టమైన యాగం చేశాడు గనక ప్రయాగ అన్నారు. త్రివేణి సంగమం అదే, దాన్నే ఇప్పుడు మనం అలహాబాద్ అంటున్నాం. అదిగో అక్కడ గంగానది తనతో పాటుగా సరస్వతిని యమునిని జీర్ణం చేసేసుకుని ప్రవాహం చేసుకుంటూ కాశికా క్షేత్రం మీద నుంచి వెళ్ళి మగధ సామ్రాజ్యం, ఇప్పుడు బీహార్ అంటున్నాం మగధని, అలా ప్రవహించి పశ్చిమ బెంగాల్, వంగ అనేవారు వంగ సామ్రాజ్యం, ఆ వంగ సామ్రాజ్యమే ఇప్పుడు సంస్కృతంలో వంగే బెంగాలీ అయ్యింది, అంతకంటే లేదు, వెస్ట్ బెంగాల్ అన్నమాట. వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిపోయింది. అక్కడ సముద్రంలో నుంచి పాతాళానికి చేరింది. పాతాళలోకంలో చచ్చిపడి ఉన్న ఈ పినతండులు ఉన్నారుగా, ఈ మహానుభావుడికి భగీరథుడి తండ్రులంతాను, ఆ సగరుడి యొక్క 60,000 మంది కొడుకులు, వాళ్ళ భస్మాల మించి రాసుల మించి ప్రవహించిందిట. తక్షణం వాళ్ళందరికీ దివ్య రూపం వచ్చి ఆకాశంలో దేవతా రూపాలతో ప్రత్యక్షమయ్యారు. భగీరథ, ఆశీర్వచన నాయన, మా వంశంలో పుట్టో నీకు ధన్యవాదాలు, నువ్వు లేకపోతే పిశాచ జన్మలెత్తి అల్లాడిపోదాం మేం, ఈ ఋషి కంటి మంటలకి కాలిబూడిదైపోయాం, మాకు మోక్షం ఇవ్వడానికి నువ్వు గంగానదిని తెచ్చావు, నీలాంటి వాడు ఉండాలి వంశంలో, ఎందుకు పనికిమాల కొడుకులు 100 మంది ఉంటే ఉపయోగమేముంది, ఒక్కడు ఆణిముత్యం ఉండాలి, దేవతల్ని మెప్పించాలి, అసాధ్యమైన కార్యం సుసాధ్యం చెయ్యాలి, ఎవరూ చేయలేని ఘనకార్యాలు చేస్తే గొప్ప కానీ అందరూ చేసే పని చేస్తే గొప్ప ఏమిటిట, అందుకని నీవు చేసిన ఈ ఘనకార్యానికి మెచ్చుకున్నాం, యావజ్జీవితమే కాదు నీకు ఈ సృష్టి ఉన్నంతకాలం నీ పేరుండిపోతుంది నాయన అని దీవించి వెళ్ళిపోయారు. అలా వెళ్ళగానే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. భగీరథ, చాలా గొప్పవాడివి రాజర్షి నువ్వు, ఎవరూ చెయ్యలేని గంగానదిని భూమికి తీసుకొచ్చిన ఘనకార్యం చేసిన కీర్తి నీకు దక్కింది, సంతోషం, నీకు వరం ఇస్తున్నాను, ఎంతకాలం గంగ భూమి మీద ఉంటే అంతకాలం నీ పేరు వినబడుతుంది, భగీరథుడు గంగ తెచ్చాడు అనే పేరుతో నీ పేరు మీదుగా గంగకి భాగీరథి అని పేరు వస్తుంది. ఏది నువ్వు కూడా గంగలో స్నానం చేసి పవిత్రుడవై బ్రహ్మలోకానికి వచ్చే నాయన అనగానే ఆయన కూడా గంగానదికి నమస్కారం చేశాడు. బ్రహ్మ అంటాడు, గంగాతరంగ రంగద భంగ తుంగ మంగళ చిరకీర్తి మహితుండవగుము, గంగాతరంగములు ఎడతెరపి లేకుండా ప్రవహిస్తావు, ఆగిపోయి ప్రవహించేది కదా, అలా గంగ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, అది ప్రవహించినంతకాలం ఆ ప్రవాహము వంటి అద్భుతమైన మంగళ చిరకీర్తి నీకు కలుగుగా కానీ దీవించాడు. ఇప్పుడు భగీరథ మహారాజు అందులో స్నానం చేశాడు, ఆనందాన్ని పొందాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నారదుడు అడిగాడు, మహాత్మా చాలా అద్భుతమైన కథ చెప్పావు, ఏ పూజా విధానంతో భగీరథుడు గంగాదేవిని పూజించాడు, స్నానం చేయడానికి ముందు పూజించాడని చెప్పాం కదా, ఆమెను ఎలా ధ్యానించాడు, ఏ స్తోత్రంతో ఆమెను స్తుతించాడు, ఇవి నాకు చెప్పు. ఆ మహాత్ముడు ఏ స్తోత్రం రచించాడో చెప్పమనగానే, నారద మంచి ప్రశ్న వేశావు, భగీరథ మహారాజు ముందు నిత్య నైమిత్తిక కార్యక్రమాలు పూర్తి చేశాడు, పవిత్రంగా స్నానం చేశాడు, కాళ్ళు కడుక్కున్నాడు, స్వచ్ఛమైన శరీరంతో మంచి బట్టలు కట్టుకున్నాడు, మంచి బట్టలు అంటే అక్కడ ఏదో ఖరీదైన బట్టలు కాదు, కుళ్ళు కుతంత్రాలు లేని బట్టలు అన్నమాట, మాసిపోయిన గొట్టలు 3 రోజుల నుంచి అదే కట్టుకుని దిక్కుమాలిన బట్టలు ప్రయాణం చేసి మళ్ళీ దాంతో దేవదర్శనం చేయడం ఎంత పాపం అది, కట్టి విడిచిన గొడ్డ కడితే వాడు దౌర్భాగ్యుడు దరిద్రుడు అవుతాడని పేరు. అందుకే చెప్పాను మీకు చాలాసార్లు, ఒకసారి బట్ట తీసేశాక ఉతకకుండా అది కట్టకూడదు, కట్టి విడిచిన గొడ్డ కట్టడా రాజు అని ధర్మరాజు గురించి చెప్పారు. ధర్మరాజుకి అందుకే ఐశ్వర్యం మళ్ళీ వచ్చింది, పోయి కూడా
మనం చేసే పని అదే. హైదరాబాద్ దాకా ప్రయాణం చేస్తాం శుభ్రంగా రైలుకి, పొద్దున్నే వెళ్ళే దిక్కు వల్ల ఆ ప్యాంటు షర్టు వేసుకుంటే వీడికి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? దరిద్రదేవత పట్టుకుంటుంది. అందుకని బట్ట ఉతకాలి వెంటనే, ఆన్ ది స్పాట్ ఉతకాలి. ఇక కొంతమంది అయితే ఆ వేసిన బనీను ఆ డ్రాయరే ఒక ఏడాది పాటు వాడతారు, వాడికి అదృష్టం, అది పక్కన కూర్చున్న వాడు అదృష్టం. రాజు భగీరథుడు అందుకే ఉతికిన స్వచ్ఛ వస్త్రం ధరించాడు, ఇంద్రియాలు అదుపులో పెట్టుకున్నాడు, మనస్సు చెదరనివ్వలేదు. ప్రథమంగా గణేశ్వరుణ్ణి పూజించాట. ఇక్కడ చెప్పారు ఎవరెవరిని ఎలా పూజించాలో. గణేశం విఘ్ననాశాయ నిష్పాపాయ దివాకరం వహినిం స్వశుద్ధయే విష్ణుం ముక్తయే పూజయే నరగా. శివం జ్ఞానాయ జ్ఞానేశం శివాం బుద్ధి వివృద్ధయే సంపూజైతల్లభేత్ ప్రాజ్ఞో విపరీతమథోన్యత.
ముందుగా అన్ని పనులకి విఘ్నాలుగా విఘ్నం నశించడం కోసం ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. పరమ పవిత్రుడు ఆయన. ఇంకా ఇప్పుడు పాపరహితుడు, ఆరోగ్యం ఇస్తాడు సూర్యభగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. ఆరోగ్యం ఇచ్చేటటువంటి ఆ సూర్యభగవానుడు ఉన్నాడే, ఆయనని రెండవసారి పూజించాలి. అంటే ముందు గంగానదిని పూజించే ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి, సూర్యుడిని పూజించాలి, తర్వాత ఎవరిని? అగ్నిని. అగ్నిని ఎందుకట అంటే పవిత్రత కోసం అన్నారు. తన తాను తనను తాను పవిత్రుని చేసుకోవాలి, అందుకని తన పవిత్రత కోసం అగ్ని పూజ. మోక్షం కోసం విష్ణువుని, విష్ణు ముక్తయే పూజయే నరహ, ముక్తి కోసం విష్ణువుని పూజించాలి. జ్ఞానప్రాప్తికి శివుణ్ణి పూజించాలి. సద్బుద్ధి కోసం, మంచి బుద్ధి ఎవరిస్తారు? పార్వతీదేవి ఇస్తున్నట్టు, అందుకని బుద్ధి కోసం పార్వతిని పూజించాలి. ఆ తరువాత అప్పుడు ప్రాజ్ఞులు గంగా పూజ మొదలెట్టాలి. అంటే గంగా పూజ మొదలెట్టాలంటే గణపతిని, సూర్యుణ్ణి, అగ్నిని, విష్ణువుని, శివుణ్ణి, పార్వతిని, వీళ్ళని పూజించిన తర్వాతే అప్పుడు గంగా పూజ చెయ్యాలి. ఇందుకు విపరీతంగా వెళ్ళకూడదు. అంటే ఇది కాదని ఇష్టం వచ్చినట్టు గంగా పూజ చేయకూడదు. అందుకే ఎవడు పడితే వాడు గంగా పూజ చేసేస్తామని మొదలెడితే ప్రమాదం, అది చాలా ప్రమాదం. చెప్పాడు స్పష్టంగా విపరీతం అతోంచేత, దీనికి విపరీతంగా వెడితే వాడు భ్రష్టుడు అవుతాడు. అందువల్ల జాగ్రత్తగా పూజ చేయాలి. ప్రత్యేక పూజలు, మామూలు పూజలకి ఏం దోషం లేదు, కానీ ఇలా గంగా పూజ ఇలాంటి పూజలు కొన్ని ఉంటాయి, వాటికి శాస్త్ర ప్రకారం చెయ్యాలి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.